విజయనగరం జిల్లా, విజయనగరం జిల్లా కొత్త వలస ఆ ప్రాంతంలో ప్రస్తుతం నేను పరిచర్య చేస్తా ఉన్నాను. అదేవిధంగా రిజిస్ట్రేషన్ లో ఇన్స్పెక్టరేటర్ గా పనిచేస్తూ ప్రభుత్వం మేరకు విజయనగరం నుంచి 2019లో ఇక్కడ రావడం జరిగింది. అక్కడ ఉన్న సంఘాన్ని విడిచిపెట్టి వేరొక వారికి సహకారిగా ఉంటూ వారికి అప్పగించి ఈ కొత్త వలస ప్రాంతం వచ్చి ప్రభు పిలుపు మేరకు మరి నేను ఇక్కడ కింద గృహం మధ్యలో మందిరము అయిన ఒక అనాథాశ్రమాన్ని ప్రభు పిలుపు మేరకు నాకున్న సమస్తాన్ని నేను మరి ప్రభు చెప్పిన విధంగా చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ బిడ్డారా ఇంకను పైన నాకు ప్రభుత్వం దర్శనం పెట్టారు. ఆ పైన అనాథాశ్రమం ఇంకా నిర్మాణంలో ఉంది, చర్చ అయితే నిర్మాణం అయిపోయింది. మరి దేవునికొట్లో చర్చ రేపే ఓపెనింగ్ జరుగుతా ఉంది. ఇది మీ అందరికి కూడా తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. మరి పైన ప్రభు నాపిచ్చినటువంటి దర్శన రీతిగా ఆ అనాథాశ్రమం నిర్మాణం ఇంకా జరుగుతా ఉంది. స్లాబ్ వర్క్ వేయగలిగాను. అది ఇంకా చాలా పనులు పెండింగ్ పనులు ఉన్నాయి. మీరు అందరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేసుకోండి. మరి ప్రభు నన్ను మరణ పడక నుంచి విషయాన్ని లేపారు. మరి 2016లో బిడ్డలారా నాకైతే కనుక బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అంతకు ముందు దాదాపు ఒక 4 యాక్సిడెంట్స్ జరిగి కుడికాలు 3 సార్లు ఎడంకాలు 1 సారి ఇరిగిపోయింది జరిగింది. ఆ తర్వాత ఈ బ్రెయిన్ ట్యూమర్ తో గతించిన 6 ఏళ్ల నుంచి కూడా మరి ఒక రకమైన పోరాటం జరుగుతా ఉంది. ఈ పోరాటంలో నా తరపున ఏసయ్య పోరాడుతా ఉన్నారు. మరి ఏ క్షణమైనా బ్రెయిన్ ట్యూమర్ నా బ్రెయిన్ పై దాడి చేసే అవకాశం ఉంది. బ్రెయిన్ కి అతి సమీపంగా ఉంది కాబట్టి ఏ క్షణం బ్రెయిన్ తాకినా నాకు మరణమే, ఎందుకంటే బ్రెయిన్ హెమరేజ్ అయిపోతుంది. కాబట్టి గతించిన 6 సంవత్సరాల నుంచి ఈ మరణ పోరాటం జరుగుతా ఉంది. మరి ఈ పోరాటంలో ప్రభు నాకు విజయం ఇచ్చారు. ముందు వల్ల కాదు కానీ దేవుని కృప వల్ల నేను బతుకుతా ఉన్నాను. నా సాక్ష్యం చాలా లంబీగా ఉంటుంది. చాలా షార్ట్ ఫైర్ చేసేసాను. నేను 5వ కుటుంబం నుంచి వచ్చాను. మరి వచ్చిన నేను దేవుని నమ్ముకుని నేటికి 28 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతా ఉంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో 27 ఏళ్ళ నుంచి నేను సర్వీస్ చేస్తా ఉన్నాను. దేవుని నమ్ముకుని వచ్చిన నేను 1998లో రక్షణ పొందుకున్నాను. ప్రియ సభ్యులారా, ఆ రక్షణ పొందుకున్న చాలాళ్ళు నేను మళ్ళీ నామకార్థ క్రైస్తవుడిగానే బ్రతికాను. మరి ఇప్పుడైతే మరి నాకు బ్రెయిన్ ట్యూమర్ అనేది అంటే యాక్సిడెంట్లు అయినా కూడా నేనే రోజు వెరవలేదు. నాకు ఎన్ని ఆపరేషన్స్ జరిగినా నేనే రోజు భయపడలేదు. ప్రభు సన్నిధి తోడుగున్న విషయం కూడా నాకు గుర్తుండేది కాదు. ఇప్పుడైతే 2016లో లేదా 2013లో కుడికాలికి మరలా యాక్సిడెంట్ జరిగి నాకు సర్జరీ అయినప్పుడు ఆ రోజు 2013 నవంబర్ నెల 1వ తారీఖున ప్రభు నన్ను మరలా దర్శించారు. దర్శించిన తర్వాత నాటి నుంచి నేను ప్రభుకు సరెండర్ అయిపోయాను. సరెండర్ అయిన తర్వాత ప్రభు బహు బలంగా తన సేవలో నన్ను వాడుకుంటా ఉన్నారు. విజయనగరంలో ఒక సంఘం ఏర్పాటు చేశాము. ఆ సంఘంలో మరి అలా దాదాపు 4-5 ఏళ్ళు అక్కడ వాళ్ళతో పాటు 6 ఏళ్ళ వరకు ప్రభు చెప్పిన విధంగా సహకారిగా ఉంటూ అక్కడ దయచేనుడు నేను అతను ఒక పాపు తీసుకుని వాక్య పరిచర్య చేస్తూ ఆ ప్రాంతాలంతా కూడా సువార్త చేయడం ద్వారా చాలా మందిని అక్కడ సంపాదన కృపలో కొన్ని ఆత్మలు సంపాదించుకొని అక్కడ ఆ సంఘానికి అప్పగించాము. తర్వాత ప్రభు పిలుపు మేర కొత్త వలస వెళ్ళమంటే కొత్త వలస రావడం జరిగింది. ఈ మధ్యలో నాకు దాదాపు 2-3 సార్లు మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి 2017లో వచ్చింది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ డాక్టర్స్ ముందే చెప్పారు, మీకు ఎప్పుడైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, మీరు దేనికన్నా సిద్ధంగా ఉండండి అన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, నేనేం పిల్లల కోసం ఏం చేయలేదు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు అత్యద్భుతంగా ఆ బ్రెయిన్ ట్యూమర్ నుంచి ఆ బ్రెయిన్ ట్యూమర్ ఉంది కానీ దాని ప్రభావం అయితే నా మీద లేకుండా ప్రభు ఏం చేశారంటే బాధను ఆయన తీసుకున్నారు. ఆయన కృపని నాకు ఇచ్చారు. ప్రియ బిడ్డలారా, గతించిన 6 ఏళ్ల నుంచి కూడా అది అప్పుడప్పుడు నేనున్నాను సుమా అని ఆ నొప్పి ద్వారా తెలియపరుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అయినా కూడా నేను దానికి ఎప్పుడు ఏ రోజు భయపడలేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు మరణం వస్తుందన్న విషయం నాకు అర్థమైపోయింది. అది హలో, నా వాయిస్ వినిపిస్తుందా బ్రదర్? హలో,
అలా వస్తుంది, కంటిన్యూ చేయండి. వస్తుంది వస్తుంది.
ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఈ విధంగా నేను ముందుకు వెళ్తున్న తరుణంలో 2018 మే నెలలో ప్రభు ఈ కొత్త వలసలో ఒక సంఘాన్ని స్థాపించమని ప్రభు చెప్పారు. ప్రభు అక్కడ నాకు ఎవరు తెలీదు, ఆ ప్రదేశంలో ఒక విశ్వాసి కూడా లేదు కదా, అక్కడ ఎలా సంఘం స్థాపించాలంటే నేను చెప్పింది నువ్వు చేయన్నప్పుడు నా దగ్గర 240,000 రూపాయలు మాత్రమే ప్రియబిడ్డలారా. ఆ 240,000 రూపాయలు పట్టుకొని కొత్త వలస వచ్చి బోర్ కొట్టించాము. ఆ బోర్ 380 అడుగులు కొట్టించేటప్పటికల్లా దాదాపు 100,000 రూపాయలు అయిపోయింది. ఆ బోర్ మోటార్ వేయించేటప్పటికల్లా 50,000 అయిపోయింది. ఇక పునాది స్టార్ట్ చేశాము. పునాది స్టార్ట్ చేసినప్పుడు ఈ పునాదికి దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల వరకు అయిపోయింది. ఎందుకంటే దాదాపు 10 అడుగులు కిందకు వెళ్ళి పునాది దర్శనం ప్రకారం తీసినాము. సెంటర్ పిల్లర్ లేకుండా ప్రభు కట్టమన్నారు. ఎందుకంటే దైవజనునికి విశ్వాసికి మధ్య పిల్లర్స్ అడ్డుండకూడదు, సెంటర్ పిల్లర్ లేకుండా మీరు కట్టమని ప్రభు నాకు దర్శనంలో చెప్పారు. ఆ దర్శన రీతిగా ప్రభు చెప్పిన విధంగానే అది కట్టుకుంటా వచ్చాము. నిజంగా దాదాపు ఇప్పటికి 70 లక్షల వరకు ఖర్చు అయింది. మరి ఒక 35 నుంచి 40 లక్షల వరకు బ్యాంక్ లోన్ తీసుకుని మిగతా అంతా కూడా ఉన్న సరెండర్ చేయగా ఇప్పటికి 70 లక్షల వరకు అయ్యింది. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది, అయినా కూడా నా సంతోషం ఏమిటంటే ప్రభు కొరకు నేను ఇచ్చాను. ప్రభు కొరకు ఒక మందిరాన్ని కట్టడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. ఎందుకు కొడగని నా కొరకు నన్ను, ఇదిగో మరి మూర్ఖుడినైన నన్ను, నోటి మాంచము బుద్ధిమాంద్యము గల నన్ను ప్రభు ఎన్నుకున్నారా? ఎందుకు కనహీనమైన పాత్ర నేను, ఎందుకు పనికి రాని వాడిని, పాపుల్లో ప్రథమణ్ణి అని నేను ఏ రోజైతే ప్రభు సన్నిధిలో గోదావరి ప్రార్థన చేసి ఏడ్చానో ఆ రోజు ప్రభు నన్ను ఒక దైవజనుడిగా యాజకుడికి ఇక్కడ అభిషిక్తుడిగా ఇక్కడ పంపించారు. పంపించిన తర్వాత ఈ రోజు నిజంగా ఇక్కడ చూస్తే ఆశ్చర్యం ఇస్తా ఉంది. ప్రభు ముందే ప్రణాళిక సిద్ధపరిచి పంపించారా అన్నంతగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 25 నుంచి 30 మంది పిల్లలు అనాథ పిల్లలుగా ఉన్నారు నా దగ్గర. అంత మాత్రమే కాదు, ఇంకొక 30 నుంచి 40 మంది కుటుంబాలు ఇలా వారు వచ్చి ఇప్పుడు ఆరాధన చేస్తా ఉన్నారు. చర్చ్ అంత పెద్ద చర్చ్ ఇచ్చారు, మీరు ఎలా అయింది ఇక్కడ విశ్వ సంఘం ఉందా అని ప్రతి ఒక్క దైవజను అడుగుతా ఉండేవారు చూడడానికి వచ్చిన వాళ్ళు. లేదండి ప్రభు ఇస్తానన్నారంటే వాళ్ళంతా నా ఎగటాలుగా చూసేవారు. కానీ ఈ రోజు ఇక్కడ సంఘాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. లేదు లేదు, మీరు ముందే ఇక్కడ సంఘాన్ని సిద్ధపాటు చేసుకొని మీరు కట్టారు అనే అదే వ్యక్తులు అంటా ఉన్నారు. నిజంగా నేనైతే ఇక్కడికి వచ్చిన నాటికి ఒక బిడ్డ కూడా, ఒక విశ్వాసం కూడా ఇక్కడ లేడు ప్రియ బిడ్డలారా. కానీ ఈరోజు చూస్తే నాకు 30 మంది బిడ్డలు, అదేవిధంగా 30 కుటుంబాలు దేవుని మహాకృపలో ప్రభు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఆయన ప్రణాళిక ఉంది అన్నానికి అది రుజువైంది. ఈ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ ఒక అద్భుతమైన దేవుని మందిరం ఉంది. ఇక్కడికి వెళ్తే అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని తెలుసుకోగలిగారు. ఒక ఇద్దరు 3 అయితే క్యాన్సర్ నుంచి ప్రభు కృపలో విడిపించబడ్డారు. వారు రేపు సాక్ష్యం చెప్పడానికి రాబోతా ఉన్నారు. అదేవిధంగా చాలా మందికి డెవిల్ డెలివరెన్సెస్ జరిగినాయి. మరి అదేవిధంగా దాదాపు 5 నుంచి 6 మంది బిడ్డలకి ప్రసవాలు ప్రభు సుఖవంతమైన ప్రసూతి ఇచ్చారు. చక్కనైనటువంటి బిడ్డలు కూడా ఇక్కడ ఈ సంఘంలో జన్మించారు. అదేవిధంగా చాలా అద్భుత ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తా ఉన్నారు ఈ బిడ్డలారా. మరి ఇదంతా కూడా మీ వ్యక్తిగత ప్రార్థన మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి. మరి పైన అనాథాశ్రమానుచ అనే ప్రదేశంలో సోల్జర్ ఫర్ జీసస్ మినిస్ట్రీకి ఆ ప్రదేశాన్ని ఇవ్వడానికి రాత్రే మేము నిర్ణయించుకున్నాము. ఎందుకంటే ఈ మూడు జిల్లాలకి ఒక హెడ్ క్వార్టర్స్ ఉండాలి కాబట్టి అనాథలు చర్చిలోనే ఉండొచ్చు, లేదంటే దాన్ని అందులో చాలా ఎక్కువ స్థలం ఉంది కాబట్టి మన సోల్జర్ ఫర్ మినిస్ట్రీకి ఇస్తూ ఆ బిడ్డలందరినీ కూడా మరి ఇప్పుడు ఎలా సాగుతున్నామో రాబోయే దినంలో కూడా సోల్జర్ ఫర్ మినిస్ట్రీ భాగంగా వాళ్ళు పెంచాలని ఆశపడుతున్నాము. మరి మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఇది నా చిన్న సాక్ష్యం. నాకు ఒక భార్య పాస్టర్ గారు, ఇద్దరు ఆడబిడ్డలని కవి ఇచ్చారు. పెద్ద అమ్మాయికి దేవుని కృపలో వివాహం చేయడం జరిగింది. ఆమెకి ఇప్పుడు ఒక చెంటి బిడ్డ ఉంది. ఆ బిడ్డ శ్రేష్ట విశిష్ట శ్రేష్ట. ఆ బిడ్డ కూడా చెంటి బిడ్డగా ఉన్నప్పటికీ కూడా చాలా దేవుని సన్నిధిలో ఆమె విషయంలో కూడా ప్రభు దర్శనం ఇచ్చారు. సేవ పిలుపు కొరకే వాడబడతా ఉంది. అందుకు ఆమె కూడా పిలుపు కొరకు, దేవుని పిలుపు మేరకు మా పెద్ద బిడ్డ తన భర్త మరి దేవుని కొరకు ఆమెను ఏర్పాటు నాజీర్ చేయడం జరిగింది. ఆడబిడ్డ ఆయన కూడా మరి పర్వాలేదు దేవుని కొరకు నేను ఇస్తున్నాను అన్నప్పుడు చాలా సంతోషపడ్డాము. మా మినిస్ట్రీలో ఆమె కూడా రానున్న దినంలో మంచిగా పరిచర్య చేయడానికి ప్రభు ఆమెను కూడా ఏర్పాటు చేశారు. మీరు దేవుని వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈ దినము కొన్ని మాటలు మీతో మాట్లాడడానికి నేనైతే ఇష్టపడుతున్నాను ప్రియ బిడ్డలారా. ఒకటో కూతురు పేరు రాసిన మొదటి పత్రిక 9వ మాటను మనం తీసుకుంటే అందరికి తెలిసిన మాటే, బహుశా మీరు గతించిన చాలా రోజుల క్రితమే మీరు చాలా మంది దైర్యం నోట్ ఈ మాట మీరు వినే ఉండొచ్చు, కానీ ఈ మాటని ప్రభు ఈరోజు రేమా వాక్యంగా నాకు బయటపరిచారు. బైబిల్ లేని మాటలన్నీ లోగోస్ గా ఉంటాయి, రాయబడిన మాటలుగా ఉంటాయి. ప్రత్యక్ష పరచబడిన మాట రేమా మాటగా ఉంది. మరి ఈరోజు పేరు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ మాట ద్వారా ప్రభు రాత్రి నాతో మాట్లాడారు. అది వివరించడానికి దాని గురించి కొన్ని సందర్భాలు కొన్ని వాక్యపు వెలుగులో నుంచి మీకు చూపించడానికి నేను ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు దయచేసి అందరూ శ్రద్ధగా ఉంటారని నేను నమ్ముతున్నాను. మరి నేను చదువుతాను, మీరు అంత వినండి. పేరు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ మాటలో ఏమైనా రాయబడి ఉంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రత్యం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనయ్యినారు అని ఇక్కడ పేతురు ఆత్మావేశంతో రాయడం జరిగింది. పేదలారా మరి గమనిస్తే నా జీవితంలో కూడా చీకటి ఎన్నో ఏళ్ళింది. పేతురు జీవితంలో కూడా చూస్తున్నట్లయితే మరి అతను కూడా మరి గలిలయ సముద్ర ప్రాంతంలో మత్తయి సువార్త లో మనం కనుక గమనిస్తే మత్తయి సువార్త లో మనం 4వ అధ్యాయం 18 నుంచి 20 వరకు కనుక మనం చూడగలిగితే అక్కడ యేసు ప్రభు గారు గలిలయ సముద్ర తీరంలో మరి ఆయన వెళ్తూ ఉంటుండగా అక్కడ మరి సీమోను పేతురు తన అన్నదమ్ముడైన ఆంద్రే వాళ్ళిద్దరు కూడా చేపలు పట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళు జాలర్లుగా ఉన్నారు పేరుడే. మరి నేను కూడా ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ నుంచి రావడం జరిగింది. ఆ మాట నన్ను పట్టుకుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఇదిగో మీరు చేపలు పట్టి జాలర్లుగా ఉన్నారు కదా, నేను మిమ్మను మనుష్యులను పట్టి జాలర్లుగా నేను చేయబోతున్నానని వాళ్ళని ప్రభు వారు పిలిచినప్పుడు వారు ఆ తమ వలలు విడిచిపెట్టి యేసు ప్రభును అంగీకరించి యేసు ప్రభుతో కూడా మరి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరి మనం గమనిస్తే, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయం చెప్పున అంటే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు వారిని పిలిచారో వారు ఇక ఏమి ఆలోచించాల. ఈ బిడ్డలారా పేతురు గాని ఆంధ్రే గాని ఏమి ఆలోచించాల, ప్రభువుని పిలుపు, ప్రభువు అతని ప్రభు అని గాని అతని పిలుపులో అంత మాధుర్యం ఉందని గాని అతని పిలుపు చీకటిలో నుంచి బయటికి వెలుగులోకి తీసుకొచ్చేదిగా ఉందని వారు ఆ క్షణం గ్రహించారు. గ్రహించిన మరుక్షణము ఇక ప్రభు వెంట ఉన్నారు. ఇదిగో ప్రభు మరణానికి అప్పగింపబడిన ఆ రాత్రి వరకు కూడా పేతురైతే ప్రభువుని విడిచిపెట్టల అంత భక్తిగా పేతురు ఉన్నాడు. ఆ పేతురు తన అనుభవం నుంచి రాస్తున్న మాటల్లో ఏమంటాడంటే, ఇదిగో అయితే చీకటిలో నుండి మనం కనుగమిస్తే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురము చేయనట్టు అంటాడు. అయితే ఏ గుణాతిశయము మనం గమనిస్తే మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి ఈ మాట రాయబడింది, 1:4లో ఈ మాట రాయబడింది, ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అంటున్నాడు ఇక్కడ. మరి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది అని అంటున్నాడు. అంటే ఆయన వెలుగై ఉన్నాడు, మరి ఆశ్చర్యకరమైన వెలుగుగా యేసు ప్రభు గారు మన మధ్య ఉన్నారు. నా జీవితంలో కూడా నేను ఎన్నో సంవత్సరాలు చీకటి బ్రతికి బ్రతికాను ప్రియ బిడ్డలారా. నామకార్థ క్రైస్తవుడిగా దేవుని నమ్ముకుని మొదట్లో చాలా రోషం కలిగి పరిచర్య చేసి రోషం కలిగి సువార్త చేస్తూ రోషం కలిగి దేవుని కొరకు చాలా వ్యక్తికి మరలా చల్లారిపోయాను. ఇదిగో పోలీస్ డిపార్ట్మెంట్ లో 4 గంటల వరకు ఎంతో మంది ఉంటారు. నేను అదే అనుకుంటా ఉంటాను, ఒక కుమారు ఏంటి ప్రభువా ఇన్ని సంవత్సరాలు వృధాగా నేను గడిపానా అని నన్ను ఆలోచించినప్పుడు చాలా సిగ్గుపడ్డా ఉండేవాడిని. అయితే ఆయన ప్రభు నాతో మరలా నన్ను 2013లో పిలిచి, ఇదిగో నేను నిన్ను పిలుచుకున్నాను, నా ఏర్పాటును బట్టి నిన్ను బ్రతికిస్తున్నాను, కాబట్టి నువ్వు నా పరిచయం ఇచ్చాయని ప్రభు చెప్పినట్లు చెప్పినప్పుడు నేను ప్రభు ముందు నేను సరెండర్ అయిపోయాను ప్రేదని వెళ్ళారా. ఆ రోజు నాకు అర్థమైంది ఆయన వెలుగు అనేది ఆ రోజు నా కండ్లు చూడగలిగినాయి. ఈ రోజు మనం కనుక గమనిస్తే మరి పేతురు రాసినటువంటి ఆ రెండో పత్రికలో ఆయన గుణాతిశయం గురించి పేతురు మరలా చక్కగా వివరించడం జరిగింది. పేతురు రాసినటువంటి రెండో పత్రికలో మనం కనుక గమనిస్తే ఆయన గుణాతిశయం గురించి మనం చూడగలుగుతాం. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 4 ఈ మాటలు రాయబడినాయి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించటం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలువారైనటువంటి మనకి అనుగ్రహించను అని పేతురు రాస్తాడు ఆత్మావేశంతో. ఎందుకంటే ఈ మాటలు కనుక మనం గమనిస్తే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు మనకు అనుగ్రహించారు యేసుప్రభువు గారు మనకి. ఇదిగో బైబిల్లో ప్రతి వాగ్దానము రాయబడిన ప్రతి వాగ్దానం కూడా అది ప్రభు ప్రభు మరి ఆత్మావేశంతో ఆ దైవజనులు రాసినటువంటి మాటలుగా మనకు కనిపిస్తాయి. మరి పేతురు అంటాడు కదా అదే అధ్యాయంలో, మరి పేతురు రాసిన 2 1 20 ఏమంటాడంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమునో పుట్టదని మొదట మనము గ్రహించుకునవలను. ఎలా అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చిన బట్టి కలుగులేదు, గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి అని ఇక్కడ రాయబడింది బిడ్డలారా. ఎందుకంటే ప్రవచనము ఎన్ని ప్రవచనాలు అయితే ఇందులో ఉన్నావో బైబిల్లో అవన్నీ కూడా ప్రభు మనకిచ్చిన వాగ్దానాలుగా ఉన్నాయి. అవి ఒకరు ఇచ్చిన బట్టి రాసినవైతే కాదు, కాని ప్రభు యొక్క ఆత్మావేశం చేత ప్రభు ఆత్మ ప్రేరేపణ వలన మరి దైవజన్ రాసినటువంటి వాక్యాలుగా రాసినటువంటి ప్రవచనాలుగా మనకు ఉన్నాయి. మరి ఒక కొరింథీయులకు రాసిన 2 రాసిన పత్రికలో కూడా మనం ఒక మాటను మనం గమనించగలం ప్రియులారా. కొరింథీయుల పాద రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడుగా రాస్తాడు, ఏమంటాడంటే ప్రభు వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా నిజమైనవి అంటాడు. అక్కడ కొరింథీయులకు రాసిన 2 మనం 1 ఒక మాట మనం చూస్తే ప్రభు యొక్క సంకల్పం మనకి కనిపిస్తుంది అక్కడ. అంటే వాగ్దానాల గురించి, ప్రభు మనకిచ్చిన వాగ్దానాల గురించి కొరింథీయులకు రాసిన 2 1 పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తున్నారు. ఏమంటారంటే ఇదిగో ఆయన 20 మాటలో ఉంది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్టుగా నిన్నవు గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని అంటున్నాడు. ప్రభు ఎన్ని వాగ్దానాలు అయితే మరి రాయించారో ఆ వాగ్దానాలన్నీ కూడా నిశ్చయములని ఇక్కడ పౌలు భక్తుడు కూడా మరి అపోస్తలుడైన పౌలు కూడా కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. మరి మనం గమనిస్తే ఆయన వాగ్దానాలన్నీ కొరత అన్ని వాగ్దానాలు కూడా మనం చూస్తే అదే అధ్యాయంలో మరొకటి అంటాడు, 19 ఏమంటాడు, 18 మనం చూస్తే, దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, గాని ఆయన అవునని వాడై ఉన్నాడు అని రాస్తూ ఉన్నాడు. అంటే అవునని చెప్పి సాధనే దేవుడు మన దేవుడు కాదండి. ఇదిగో ఏ రోజు నేను మరి దేవునికి అవిధేయుడిగా ఉన్నప్పుడు ఎన్నో దుష్ట కార్యాలు చేసి నేను దేవునికి ఎంతగానో బాధ కలిగించున్నాడు, దేవుడు నా చేయి విడిచిపెట్ల, ఎందుకంటే ఆయన అవునని చెప్పి కాదనే దేవుడు కాదు కదండి. ఆయన నా చేయి పట్టుకున్నాడు, నేను ఆయన చేయి పట్టుకుని విడిచిపెట్టేశాను, కానీ నాకు తెలియదు నా చేతిని ప్రభు పట్టుకున్నారు. ప్రియ సంగమ నిజంగా నేను ఎంత సంతోషించానంటే, నేను 1994 తిరుపాం పోలీస్ స్టేషన్ లో ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తున్నట్టు ప్రియ బిడ్డలారా, అక్కడ ఒకరోజు ఒక నక్సలైట్ ని అప్పుడు తీసుకుని వచ్చారు స్టేషన్ కి. తీసుకుని వచ్చి ఆ నక్సలైట్ ని సెల్లో పెట్టారు. పెట్టినప్పుడు వాడి పేరు బిడ్డిక సింహన్న అని, వాడు నక్సలైట్ కి సింపథైజర్ గా ఉన్నాడు, నక్సలైట్ టీమ్ లో ఒక కుక్ గా పనిచేస్తూ ఉండేవాడు అప్పట్లో. వాడిని తీసుకుని వచ్చి ఆ స్టేషన్ లో పెట్టినప్పుడు డిఎస్పి రాజశేఖర్ గారు, మేబీ అతను రాజమండ్రిలోనో ఎక్కడ పనిచేస్తా ఉన్నారు, ఆయన అప్పుడు ఎస్ఐగా అక్కడ ఉండేవాడు. నేను ఫస్ట్ పోస్టింగ్ లో అక్కడ నేను పనిచేస్తున్నాను, నాకు సెంట్రీ వేశారు. అక్కడ వేసినప్పుడు నేను రాత్రి సాయంత్రం 6 to 9 సెంట్రీ చేస్తా ఉన్నాను. వారు ఎప్పుడు తీసుకుని వచ్చి సెల్ లో పెట్టారో అతన్ని నాకు పెట్టారు తెలియదు, కానీ వాడు కాలికి తుపాకీ గాయం ఉంది. మరి వాడు చాలా విపరీతమైన జ్వరంతో వాడు ఆ సెల్ లో ఉన్నాడు. నేనైతే సెంట్రీగా ఫ్రంట్ సెంట్రీగా ఉన్నాను, రియర్ సెంట్రీగా మరి ఏపీఎస్పీ ఉండేది, టాప్ సెంట్రీగా కూడా ఏపీఎస్పీ వారు ఉండేవారు. అయితే నేను ముందు స్టేషన్ సెంట్రీగా ఉన్నప్పుడు ఆ రోజు సాయంత్రం సుమారు 6 to 9 నైట్ డ్యూటీ ఉన్నది ఫస్ట్ సెంట్రీ. ఆ రోజు నేను సెంట్రీ డ్యూటీ చేస్తా ఉన్నాను. చేసినప్పుడు అక్కడ అదే స్టేషన్ లో స్వీపర్ గా పనిచేస్తున్నటువంటి ఒక ఆమె కుమారుడు శేఖర్ అని ఒక అబ్బాయి ఉండేవాడు అక్కడ. నేను అప్పుడు కరాటే బ్లాక్ బెల్ట్ నేను. మరి ఆ కుర్రాడు కరాటే అంటే చాలా ఇష్టం వాడికి. ఆ ఊర్లో చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉన్నారు నేర్చుకోవటానికి. నేను సెంట్రీలో ఉన్నాను, ఫ్రంట్ సెంట్రీ. నడుముకి 303 rounds ఉన్నాయి, చేతిలో తుపాకీ ఉంది. మరి ఆ అబ్బాయి వచ్చి, అన్న నాకు ఇటుకలు కొట్టడం కొద్దిగా నేర్పండి అన్న, అంటే ఇటుకలు బ్రిక్స్ ని బ్రేక్ చేయటం నేర్పండి అన్న అంటే, వాడు ఏం చేశాడంటే ఒక 12 bricks తీసుకొచ్చి ఇటొక బ్రిక్ అటొక బ్రిక్ పెట్టి మధ్యలో ఆ బ్రిక్స్ పెట్టాడు. వాడు పెట్టినప్పుడు అది అప్పటికి ఒక 1 hour నుంచి వాడు నన్ను అలాగా తినేస్తా ఉన్నాడు. అన్న మీరు కొట్టండి అన్న, కొడుతు మేమంతా చూస్తామని అంటే, నేనేం చేశానంటే నడుముకున్నటువంటి తుపాకీ రౌండ్స్ నడు ఇన్సర్ట్ చేసినటువంటి షర్ట్ ఓపెన్ చేసి నేనేమో దాన్ని కొడితే అది బ్రేక్ అయింది. మొత్తం వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఫోటోలు అది తీసుకున్నారు. నేను గమనించలేదు, అప్పటికి 8:40 ఆ టైం అవుతా ఉంది. ఎస్ఐ గారు క్రైమ్ మీటింగ్ కు వెళ్లి, విజయనగరం క్రైమ్ మీటింగ్ కు వెళ్లి తిరిగి ఆయన వచ్చారు స్టేషన్ కి. ఆయన 2 doors ఉంటాయి స్టేషన్ కి, ఆయన వేరే డోర్ నుంచి నడుచుకుని వస్తున్నారు. 9:00 నాకు రిలీజ్ చేయడానికి ధనుంజయ్ ఒక కానిస్టేబుల్ 9 to 12 సెంట్రీకి రిలీజ్ చేయడానికి వీళ్ళు వస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఎస్ఐ గారు గాని ఎస్ఐ గారి నటక ఈ ధనుంజయ్ నటక ఒకేలాగా ఉంటది. ప్లీజ్ ఇట్లారా వాళ్ళిద్దరు వస్తా ఉంటే నేను ధనుంజయ్ నాకు రిలీజ్ చేయడానికి వస్తున్నాడు కదా అని ఇతను వంక చూస్తున్నాను. బట్ ఎస్ఐ గారి వంక నేను చూడలా. ఆయన వచ్చి, ఏంటయ్యా ఇదంతానా, మీరు చిన్నపిల్లల ప్రవర్తిస్తా ఉన్నాను, ఏంటి ఇటుకలు చెత్త చెదారం అంత పెడుతున్నారు ఇక్కడ మీరని ఆయన కోపంగా సెంట్రీ బుక్ తీసుకొని అక్కడ సెంట్రీ బుక్ లో రాసేసి సెంట్రీ బుక్ సీజ్ చేసేసి రైడర్ కి ఇచ్చేసి ఆయన కోపంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన ఏమన్నాడంటే, నీవు రేపు మార్నింగ్ నీకు ఇప్పుడే నీకు రిలీజ్ చేస్తారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి సీరియస్ గా అనేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయాడు. ఈలోపు రైటర్ వచ్చి రాత్రి పదప్పుడు, ఇదిగోని మీరు ఈ విధంగా చేస్తారు కాబట్టి మీ మీద ఎస్ఐ గారు స్పెషల్ రిపోర్ట్ పెడతారు. మీరు అయితే స్పెషల్ రిపోర్ట్ పెట్టాలా, లేకపోతే పొడి అని ఒక ప్రాంతం ఉంది ఏజెన్సీ ఏరియా, అక్కడ నుంచి 30 kilometers ఉంటుంది టాప్ హిల్ హిలాక్ ఏరియా, అక్కడ నక్సలైట్ బెర్న్ ఉంది, అక్కడ మనకి ఏపీఎస్పీ వారు ఒక పికెట్ పెట్టున్నారు, అక్కడ ఒక ఏఎస్ఏ ఒక కానిస్టేబుల్ ఉండాలి, కాబట్టి మీరు ఆ డ్యూటీకి వెళ్తారా లేకపోతే మీరు స్పెషల్ రిపోర్ట్ పెట్టాలా అని వారు నన్ను బెదిరించడం జరిగింది. తెలియజెడ్లారు ఆ రోజు దాదాపు ఇది జరిగి 25 ఏళ్ళు అయిపోతా ఉంది, 26 ఏళ్ళు అయిపోతా ఉంది. ఆ రోజు నేను ప్రభువుని బాగా విశ్వసించి మంచి బలంగా దేవుని సన్నిధిలో ఉన్నాను, ప్రార్థనా పరుడిగా ఉన్నాను. ఆ రోజు ఈ రూమ్ లోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఏంటి నాకు ఈ శోధన అని నేను దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభు అన్నారు, లేదు ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళిపో, నేను వారు చెప్పిన చోటకి నువ్వు వెళ్ళిపో, నేను నీకు ఒక విడుదల ఇస్తున్నాను ఇక్కడ నుంచి అని ప్రభు చెప్పారు. నాకు అర్థం కాల, అయితే సరే ప్రభు అని చెప్పి ప్రభు చెప్పిన మాట నేను విని ఆ మరుసటి రోజు వెళ్ళి పాస్పోర్ట్ తీసుకున్నాను. పేదెట్లారా పాస్పోర్ట్ తీసుకొని నేను ఆ పొడి వెళ్ళాను. దాదాపు ఒక 3-4 hours నడిచి ఆ కొండెక్కాను. ఆ కొండెక్కి ఆ రోజు వెళ్ళి బాగా అలసిపోయాను. అలసిపోయి అక్కడికి వెళ్ళి ఏపీఎస్పీ మెస్ లో తిని పడుకున్నాను. ఆ రూమ్ లో పడుకున్నాను, రాత్రి అంతా మెలకువగా ఉండాలి అక్కడ పడుకున్నాను. పడుకుంటే రాత్రి 8 గంటల నుంచి ఆ వైర్లెస్ సెట్ లో ఒక హడావిడి వినిపిస్తా ఉంది. ఒక కంగారుగా మాట్లాడుతున్నారు, ఎస్పీ గారు లైన్ లోకి వస్తున్నారు, ఏఎస్పీ గారు లైన్ లోకి వస్తున్నారు, డిఎస్పీ గారు పార్వతీపురం డిఎస్పీ గారు లైన్ లోకి వస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకు అర్థం కాల. అక్కడున్న ఏఎస్ఐ గారు ఒక మాట అన్నారు, శ్రీనివాస్ మీ స్టేషన్ లో లాకప్ దగ్గర జరిగిందంట, ఒక నక్సలైట్ చనిపోయేదంట అని చెప్పారు. ప్రియ బిడ్డలారా, నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడు చనిపోయారు అయ్యా అంటే తెల్లవారుజాము 6 అంటే నా రిలీఫ్ టైంలో నాకు ఎవరినైతే రిలీఫ్ గా ఒక సెంటర్ని ఎక్కించారు అతను నా బ్యాచ్ మేట్ సైడ్ రాజని అతన్ని ఎక్కించారు. విషయం ఏంటంటే నన్ను ఆ పొడి పంపాలని ముందు రోజే ప్లాన్ చేసుకుని నాలో నా మీద ఏదో ఒక తప్పు పెట్టి నన్ను బయటికి పంపించాలని ఎస్ఐ ఆ ఫైడ్ రాజ్ అని వాళ్ళు ప్లాన్ చేశారని నాకు తెలియదు. అయితే అతను ఫ్యామిలీతో ఉన్నాడు కాబట్టి ఆ పొడి వెళ్తే అక్కడ మలేరియా ఫీవర్ వస్తే మనుషులు చనిపోతా ఉన్నారు. అప్పట్లో సెలిబ్రల్ మలేరియా ఉండేది, అది వచ్చిన వాళ్ళు బతికేవారు కాదు. చాలా మంది మా ముందు పెట్టల్లో రాలిపోయేవారు. నన్ను పంపించి తాను కుటుంబంతో సౌఖ్యంగా ఉందామనే ఉద్దేశంతో అతను ఎస్ఐ గారితో ఎలియన్స్ అయ్యి చిన్న ఆ క్రికెట్ ప్లాన్ చేశాడు వాడు. నేనేం నాకు విషయం తెలియదు, నేను వెళ్ళిపోయాను. అయితే ఎప్పుడు నెక్స్ట్ డే నా సెంట్రీ టైంలోనే ఆ వ్యక్తి చనిపోయాడు. సెల్లో వీళ్ళు కొట్టడం ద్వారా మన వాళ్ళు థర్డ్ డిగ్రీ ఇచ్చారు వాడి గురించి ఏదో ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి. కానీ వాడికి అప్పటికే బుల్లెట్ గాయం ఉంది, మన వాళ్ళు షూట్ చేసి వాడిని తీసుకుని వచ్చింటారు. మేబీ వాడికి ప్రయత్నమైన జ్వరం వచ్చింది, కానీ ఆ జ్వరం వచ్చినా ట్రీట్మెంట్ చేయకుండా అతనికి ట్రీట్మెంట్ అతనికి థర్డ్ డిగ్రీ ఇవ్వడం వల్ల అతను చనిపోయాడు. తీబిడ్లారా అతను చనిపోవటము ఇక ఫస్ట్ గా ఎస్ఐ గారి మీద సస్పెన్షన్ పడింది. ఎవరైతే సెంట్రీగా నాకు రిలీఫ్ గా ఉన్నాడో అతను సస్పెండ్ అయిపోయినాడు. దేవునికి స్తోత్రం కలిగిందా. నిజంగా నేనైతే చాలా అసలు ఆశ్చర్యం వచ్చింది, ఏమిటి నేను అక్కడ ఉండాల్సిన వాడిని ప్రభు కృపలో నన్ను ఇక్కడ ప్రభు పంపించారా. నిజమే, ఏది ఏమైనా దేవుని బిడ్డల కాపుదల ఎలా ఉంటుందో ఆ రోజు నాకు అర్థమైంది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలిచే దేవుడు కదా ఆయన. నిజంగా ఆయన వెలుగులో మనం ఉన్నప్పుడు చీకటి ఎంత మాత్రము మనల్ని అంటది ప్రియ బిడ్డలారా. ఆ రోజైతే ఆయన మహిమ గుణాతిశయాన్ని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూడగలిగిన రాత్రి అంతా దేవుని స్తుతించాను. అక్కడ ఎవరికి అర్థం కాదు, అందరూ అన్నీలుగా ఉన్నారు. అక్కడ దేవుని స్తుతించాను. ఆ ఏసీ గారు కూడా ఒక మాట అన్నారు, ఏది ఏమైనా మీ పట్ల ఒక ప్రణాళిక ఏదో ఉందయ్యా, లేకపోతే సస్పెండ్ అయిపోవాల్సిన నిన్ను ఇక్కడికి పంపించారంటే దేవుని పని తప్ప ఇది వాళ్ళు చేసిన ప్లాన్ కాదు. ఏం పర్వాలేదు, నీవు మంచి బ్రైట్ ఫ్యూచర్ నీకు ఉంది అని చెప్పేసి అన్నారు. అప్పట్లో నేను టైప్ మరి చాలా హై స్పీడ్ గా టైప్ చేసేవాడిని, టైప్ రైటర్స్ ఉండేవి, సీడీలు అవి కొత్త ఉండేవాడిని. కానీ అక్కడ ఏంటంటే ఆ ప్రభు ప్రణాళిక మేరకే నిన్న అక్కడ తీసుకెళ్లారా అని నాకు అనిపించింది. నా జీవితంలో మొట్టమొదటి జరిగినటువంటి ఆశ్చర్యకారం తెలియబడలారా. ఆ తర్వాత ఆయన మహిమ గుణాత్యాల గురించి మనం చెప్తుంటే మనం గమనిస్తే దానికి ఒక కూర్పు దేవుడు ఇచ్చారు. ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మనం కానీ గమనిస్తే పేతురు పత్రిక మరి రెండో పేతురు రాసిన రెండో పత్రికలో మనం గమనిస్తే కొన్ని మాటలు ఉన్నాయి. ఆయన గుణాతిశయంలో ఉన్నవారికి మరి ఏ విధంగా ప్రభు మరి దీవిస్తారంటే మనం పేతురు రాసిన రెండు పత్రిక 5వ అధ్యాయంలో 1:5 ఇలా రాయబడి ఉంది. ఆ హేతు చేతనే మీ వద్దకు మీరు పూర్ణ జాగ్రత్తగా మీకు సువాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానుగ్రహమును, ఆశానుగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి అని ప్రభు ఆరా చూపించారు. నేనుతో నేను ప్రార్థన చేసుకుంటే ఈ మాట చూపించారు. ఎస్, విశ్వాసము నందు సద్గుణం ఉండాలి. ఎందుకంటే విశ్వాసం అంటే మరి మనం హిబ్రీ పత్రికలో మనం చూసుకున్నట్లయితే విశ్వాసం అన్నది మరి విశ్వాసం అనే దాని గురించి హిబ్రీ పత్రిక ప్రియుడులారా హిబ్రీ పత్రికలో మనం కనుక గమనిస్తే విశ్వాసం గురించి ఒక చక్కనే మాట అక్కడ పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఏమంటాడంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడే స్వరూపము మరి మరుగైన ఉన్నది అంటే రుచివుగా ఉంది అక్కడ విశ్వాసం అన్నది. మనం గమని నేను చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎస్, విశ్వాసమునందు సద్గుణము మంచి గుణం వస్తుంది, సద్గుణమునందు మరి ఆశానిగ్రహం వస్తుందంట, జ్ఞానం వస్తుంది, జ్ఞానమునందు ఆశానిగ్రహం వస్తుంది, ఆశానిగ్రహం నందు సహనము, సహనం నందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ నుండి ధైర్యం అమర్చుకునండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడు అగును అని ఇక్కడ రాయబడింది. మరి నేనైతే ఆ రోజు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధిలో. ఎస్, దేవుడు ఆ చీకటి నుంచి ఆ పాపిష్టి ఆలోచన కలిగినటువంటి మనుషుల నుంచి నన్ను ప్రత్యేకపరిచాడా అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత నేను ఏఎస్ఐ గారిని మర్చిపోయి పర్మిషన్ అడిగాయా, ఒకసారి నేను స్టేషన్కి వెళ్తానయ్యా, ఎస్ఐ గారు ఎటువంటి వారైనా ఆయన నేను పరామర్శించాలి, ఎందుకంటే నీ పై అధికారులకు నీవు లోబడి ఉండు అని ప్రభు వాక్యం చెప్తా ఉంది అన్నప్పుడు, ఆయన వెళ్ళమన్నప్పుడు నేను తిరిగి స్టేషన్కి వచ్చాను. వచ్చినప్పటికీ ఎస్ఐ గారు రూమ్ లో కూర్చొని ఉన్నారు, షాప్ని కూర్చొని ఉన్నారు. నేను వచ్చి రాగానే ఆ ఎస్ఐ గారు ఒక్క మాట అన్నారు, శ్రీనివాస్ నీకు చిన్న నిన్ను పంపడం వెనుక చిన్న తప్పు చేశామయ్యా, మేము ఆ తప్పుకి మేము ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాము అన్నట్టు ఎస్ఐ గారు మాట్లాడినప్పుడు నేను చాలా బాధ అనిపించింది నాకు. లేదు సార్ అదేమీ కాదు, ఏదో మీరు అతను ఫ్యామిలీతో ఉన్నాడు, అతను వెళ్తే అతనికి పాజిటివ్ వస్తే చనిపోతాడని బహుశా అతను వచ్చి మీకు బతిమాలు ఉండొచ్చు, ఏదేమైనా నేను అన్మ్యారీడ్ కాబట్టి నన్ను పంపితే ఏమైనా పర్వాలేదని మీరు అనుకుని ఉండొచ్చు, ఏది ఏమైనా పర్వాలేదు సార్, కానీ ఈ సంఘటన జరగడం చాలా బాధ అనిపించింది నాకు అని ఎస్ఐ గారికి నేను మాట్లాడి ఆయన్ని ఆదరణ కలిగించాను. ఆ రాత్రి ఆ స్టేషన్ లోనే ఆయనతో పాటు ఉండి డిఐజీ ఇన్స్ట్రక్షన్ ఉందయ్యా, మరి మీరు రిలీవ్ పెడతాను, మీకు వచ్చేసి మీరు చేసుకోండి, నా మీద రేపటి నుంచి మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరుగుతుందంట, మరి నేనున్నా లేకపోయినా మీరు ఇక్కడ టైపిస్ట్ గా మీరు వర్క్ చేసుకోండి శ్రీనివాస్ అని చెప్పేసి ఆయన నాకు మరలా రిలీఫ్ పెట్టేశారు. రిలీఫ్ పెట్టినప్పుడు వేరే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. ఆ రోజు రైటర్ని పిలిచి ఈ రోజు నుంచి ఈ శ్రీనివాస్ టైపిస్ట్ గా ఉంటారు, ఆయన సీడీలు కొడతారు, ఆయన వర్క్ అంతా చేసుకుంటారు, ఆయన టచ్ చేయొద్దని ఆయన దాదాపు 25 ఏళ్ల క్రితం చెప్పారు. ఆ రోజు నుంచి ప్లీజ్ సంఘం ప్లీజ్ బిడ్లారా నేను టైపిస్ట్ గానే కంటిన్యూ అవుతూ, అప్పుడు అది బ్రిటిష్ పోలీస్ స్టేషన్ గా ఉండేది, ఆ బ్రిటిష్ వాళ్ళ రైటింగ్స్ ఉండేది, సీడీ రైటింగ్స్ అవన్నీ కూడా నా ఖాళీ సమయంలో అవి తీసి అవి చూసి నాకు గురువు లేడు గాని అవి చూసి నేను అలా ప్రిపేర్ అయ్యాను. వాళ్ళ లాంగ్వేజ్ అంతా కూడా అది చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, వాళ్ళంతా చేతితో రాసేవారు. ఆ రోజు నుంచి నేను అవి చదువుకుంటా దాన్ని ఈ లాంగ్ ఆర్డర్ లో నేను కొన్ని కొన్ని సీరియల్ కొట్టేటప్పుడు చాలా మంది సుపీరియర్ ఆఫీసర్ లైక్ చేసేవారు నా లాంగ్వేజ్ ని. ఆ రోజు ప్రభువు నాకు పిలిచారు. ఆ రోజు నుంచి నేను దేవుని పని చేసుకుంటా ఒక పక్క ఈ పని చేసుకుని చాలా బహుబలంగా నేను దేవుని సన్నిధిలో బ్రతికాను దాదాపు 5-6 ఏళ్ళు బిగినింగ్ లో. ఆ తర్వాత నేను మంచి స్థాయికి వెళ్ళిపోయాను ఈ జిల్లాలో, ఈ 3 జిల్లాల్లో విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ లో బెస్ట్ టైపిస్ట్ ఎవరన్నా ఉన్నారు, ఏ కేసు అన్నా, మర్డర్ కేసు అన్నా, రేప్ కేసు అన్నా, ఎస్ఎస్టీ మర్డర్ అన్నా, ఎనీ కేసు ఏదన్నా చక్కగా ఇమీడియట్ గా 1 డే లో రిమాండ్ కి పంపడానికి రికార్డ్ అంతా ప్రిపేర్ చేయగలిగినటువంటి ఒక వ్యక్తి మరి అతని పేరు శ్రీనివాస్ అని అందరూ తెలుసుకునేంతగా ప్రభు నన్ను దీవించారు. నన్ను ప్రభు అక్కడి నుంచి ఏజెన్సీ ఏరియా నుంచి నెల్లిమర్ల అనే విజయనగరం పక్కన ఉంటుంది అక్కడికి తీసుకుని నాకు సెకండ్ పోస్టింగ్ అక్కడికి వచ్చాను. ప్రియుడ్లారా నేను సెకండ్ పోస్టింగ్ వచ్చిన తర్వాత మరి నాకు విపరీతమైనటువంటి ధర్మం నాలో పెరిగిపోయింది. నేను మంచి పనివాడిని, నాకు తిరిగి లేదు, నా మాట చెల్లుద్ది అనే ఆలోచనలో మరి నేను పడిపోవడం జరిగింది గర్వంలో. అక్కడ కూడా కొన్నాళ్ళు భక్తి జీవితంలో బాగానే ఉండేవాడిని, కానీ ఎప్పుడైతే నాలో పనివంతుడిని పనివాడిని అనే అహం నాలో ప్రవేశించిందో ఇక నాలో ఒక్కొక్కటిగా ప్రవేశించడం మొదలైనవి, అంటే చీకటి ఎప్పుడైతే పోయి వెలుగు వచ్చిందో ఆ వెలుగులో నేను బలపరచబడ్డాను, దేవుని యొక్క ప్రణాళికలో బలపరచబడ్డాను, మంచి సువార్థికునిగా పనిచేస్తా ఉన్నాను, ఎన్నో ఆత్మలు సంపాదించుకుంటా ఉన్నాను. నేను ప్రభువు నమ్మినప్పటికీ నా ఇంట్లో మా అమ్మగారు విగ్రహారాధనలో ఉన్నారు, పెద్ద బొట్టు పెట్టేవారు, మా ఇల్లంతా ధూపం వేసేసేది మా అమ్మ, ఇదో మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో నేను ఒక్కడనే ఊరి చివర చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఆ రోజు హైందవ కులంలో ఉన్న మా వాళ్ళందరూ కూడా మా నాన్నగారు ఆ ఊరిలో పెద్ద మనిషి, ఆయన చూసి మరి వాళ్ళు ఏం మాట్లాడారో కానీ ఏ రోజు మా నాన్నగారు నాకు అడ్డు చెప్పలేదు. కానీ నా మీద అయితే ఇతను మాలోళ్ళ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు, ఇతను మాలవాడు అయిపోయాడు అని అందులో కలిసిపోయాడని నానా రకాలుగా నాకు చాలా మంది అనేవారు. కానీ నేను ఏ రోజు బాధపడలా. కారణం ఏంటంటే నేను నిజ దేవుడిని నేను నమ్ముకున్నాను. ఇదిగో ఇంతవరకు నేను ఆరాధించిన శివుడు గాని, ఇంతవరకు నేను ఆరాధించిన రాముడు గాని, నేను ఇంతవరకు ఆరాధించిన ఆ హనుమాన్ గాని నిజమైన దేవుడు కాదు అని నేను మా కుటుంబంలో చెప్పడం మొదలు పెట్టాను. ఆ మాటలు విని వీడికి పిచ్చొచ్చింది, వీడికి పిచ్చెత్తిపోయింది, వీడు భ్రమలో ఉన్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మా అక్కలు తిట్టేవారు, నాకు 18 మంది అన్నదమ్ములు, 15 మంది అక్క చెల్లెళ్ళు ఉండేవారు. ప్రియ బిడ్డలారా వారంతా మా పెద్దనాన్న చిన్నాన్న పిల్లలుగా ఉండేవారు. వారందరినీ మా నాన్నగారు పెంచి పోషించి వాళ్ళకి వివాహాలు చేశారు. వారంతా కూడా కలిసి ఒకే చోట మేమంతా ఉండేవారని, వాళ్ళందరికీ నేను సువార్త చేస్తూ ఉంటే ఏ ఒక్కరూ విశ్వసించేవారు కాదు. మా అమ్మ అయితే ఎప్పుడు నన్ను గచ్చరేస్తూ ఉండేది, మరి మా అన్నదమ్ములు కూడా నన్ను హేళనగా చూసేవారు. అయితే నేను ఏ రోజు కూడా ప్రభువుని వెనక్కి పెట్టల, బలంగా బహుబలంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఊరి చివరికి వెళ్ళిపోయి ఎవరైనా చూస్తే ఇంట్లో ఒప్పుకునేవారు కాదు. ఆ చర్చికి వెళ్ళాలంటే ఆదివారం మాత్రమే తెరిచేవారు, మిగిలిన రోజు నేను ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. బైబిల్ పట్టుకొని ఊరు చివర ఉన్నటువంటి ఆ ఏటి ఒడ్డున ఈ రోజు అక్కడ పెద్ద రిజర్వాయర్ కట్టేశారు పాచిపెంట్ లో నేటివ్ ప్లేస్ లో. అక్కడికి వెళ్ళి ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆ చెట్ల కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, అక్కడ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండేవాడిని. మొదట్లో దేవుని వాక్యం అర్థమయ్యేది కాదు, అలాగ ప్రార్థన చేసి వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసి వాక్యం చదువుకుంటే కీర్తన 91 ద్వారా ప్రభు నాతో మాట్లాడారు ప్రప్రదమంగా. ఆ రోజు నుంచి ప్రభువు నన్ను బహుబలంగా వాడుతున్నారు. ఎప్పుడైతే నాకు ఉద్యోగం వచ్చి ఉద్యోగంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం వచ్చిందో, ఇక అక్కడి నుంచి నేను పనిచేస్తూ అప్పట్లో పనిచేస్తూ మాకు సొంత ఇల్లు లేదు అని చెప్పేసి నేను గజపతి నగరంలో ఒక 2 అంతస్తులు ప్రభు మాకు అప్పట్లో ఇచ్చారు. కేవలం నేను పనిచేస్తూ అంటే దాదాపు 10 పోలీస్ స్టేషన్లు పనిచేసేవాడిని, నా స్టేషన్ పని కాకుండా 10 పోలీస్ స్టేషన్లు పనిచేయడం ద్వారా అప్పట్లో రోజుకి నాకు 1000 నుంచి 2000 రూపాయలు ఆదాయం వచ్చేది. నేను పనిచేసే సీరియల్ పట్టడం వల్ల ఆ ఆదాయం అంతా కూడా నేను ఏం చేసేవాడినంటే మా ఇల్లు కట్టడానికి నేను మా అమ్మకి మా అన్నదమ్ములకి నేను ఇచ్చేవాడిని. ఎప్పుడైతే నన్ను నాకు ఉద్యోగం దేవుని నమ్ముకున్న తర్వాత ఉద్యోగం వచ్చి ఉద్యోగంలో ప్రభు నన్ను ఇచ్చిస్తున్నారో, నా కుటుంబంలో వారందరూ దేవుని నమ్ముకున్నారు. ఇక అంత మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యుల 300 కుటుంబాలు ప్రభు నమ్ముకున్నాయి. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 300 × 5 వేసుకుంటే ఈ రోజు నా అకౌంట్ లో 1000 ఆత్మలు అక్కడ ఉన్నాయి. ఈ రోజు అంత మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా పనిచేసిన ప్రతి చోట కూడా మాకు దేవుడు కొన్ని ఆత్మలు ఇచ్చారు. అయితే నేను ఆత్మలో వర్ధిల్లుతున్న ఆ సమయంలో అపవాది తంత్రములలో ప్రారంభమైన కొంతమంది స్నేహితుల ద్వారా నేను మద్యం తాగడం నేర్చుకున్నాను. వారు వచ్చి నన్ను బలవంతంగా ఆ రొంపిలోకి లాగారు. ఆ మద్యం తాగడం అనేది అక్కడ నాకు 2003 ఆ ప్రాంతంలో నాకు వారు అలవాటు చేశారు. అలవాటు చేసిన తర్వాత నేను మొదట్లో దూరంగానే ఉండేవాడిని, కానీ రాను 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 ఆ చీకటికి నేను అలవాటు పడిపోయాను. ప్రియ బిడ్డలారా, పగలంతా భక్తిగా ఉండేది, రాత్రి అయితే వాళ్ళతో కలిసి ఆ మందు తాగటం. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ లో వేషాలు తెలియనివేమి లేవు కదా, వాళ్ళు ఇష్టానుసారం తిరుగుతూ ఉండేవారు. కానీ నేను పనిచేసుకుని రాత్రి 9:30 వరకే పనిచేసేవాడిని. పనిచేసిన సమయంలో నాకు తెలియదు నేను చేస్తున్న పనిలో వారు కొంచెం వారు డబ్బును ఆర్జించేవారంట. ఆ డబ్బుతో నాకు వాళ్ళు పార్టీలు ఇచ్చి, అంటే నాకు పార్టీలు ఇవ్వడం ద్వారా మంచి నేను నాకు ఇష్టపడే తిండి పెట్టడం ద్వారా నన్ను వాళ్ళు సంతృప్తి పెట్టి వారైతే కనుక డబ్బులు కొట్టేసేవారు. ఆ విధంగా చాలా మంది డబ్బు సంపాదించుకున్నామని అనుకున్నారు, కానీ ఆ తర్వాత కాలక్రమంలో వారంతా కూడా మరి గతించిపోయారు. ప్రియ బిడ్డలారా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది ఓయిలు కూడా ఫేస్ చేస్తా ఉన్నారు, కానీ దేవుని మహాకృపలో ఈ రోజు వరకు ప్రభు ఒక్క మెమో కూడా నాకు రాకుండా కాపాడగలుగుతా ఉన్నారు. నేను నిజంగా నేను చూస్తే మరి ఎన్నో మరి వాళ్ళతో కలిసి చేసింది 1-2 కాదు, కానీ ప్రభు అయితే నాకేం చేశారంటే ఏ రోజు కూడా వ్యక్తిగతంగా నేను దేవుని ఆరాధిస్తున్నాను, కానీ రాత్రి అయితే వీళ్ళతో కలిసి ఈ మందు విందు వినోదంలో పడిపోయాను. ఆ విధంగా 2003 నుంచి 2013 వరకు నా యొక్క చీకటి జీవితం కంటిన్యూ అయింది. ప్రియులారా, 10 ఏండ్లు నేను నాశనానికి అప్పగింపబడ్డాను. పగలంతా భక్తిగా ఉండేది, రాత్రి అంతా వీళ్ళతో విందులు వినోదాలు తిరిగేవాడిని. ఆ విధంగా నేను తిరుగుతున్న సందర్భంలో 2008 నాకు మొట్టమొదట చిన్న యాక్సిడెంట్ జరిగింది. ప్రియ బిడ్డలారా, ఆ విజయనగరం వై జంక్షన్ లో సహోదరులు మొన్న అక్కడ నుంచి ఇచ్చిన విజయనగరం వై జంక్షన్ అని చెప్పాను. ఆ వై జంక్షన్ దగ్గర మొట్టమొదట 2008 నాకు ఒక ప్రమాదం జరిగింది. నేను డ్యూటీ మీదకి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో నా ముందుగా ఒక ఆటో వస్తూ ఉంది. ఆటో ముందు ఒక వ్యక్తి సైకిల్ తొక్కకుండా వస్తున్నాడు. అతను చాలా షాబీగా ఉన్నాడు, గడ్డం ఉంది, తలంతా పెరిగిపోయింది, అతను షాబీగా ఉన్నాడు. ఆ ఆటో వ్యక్తి చాలా బలంగా ఆ సైకిల్ ని గుద్దాడు. ఆ గుద్దినప్పుడు ఆ వ్యక్తి గాల్లో ఎగిరి వచ్చి నా బండి మీద పడ్డాడు. అతను నేను అప్పటికి 40 నుంచి 50 స్పీడ్ లో వస్తున్నాను. ఎప్పుడైతే అతను ఎగిరి నా మీద పడ్డాడో నేను అన్ఎక్స్పెక్టెడ్, నేను ఊహించలేదు. అతను పడ్డం ద్వారా నేను కింద పడిపోయాను. నా కాలు, నా ఎడమ కాలు నా బండి మీద ఉండిపోయింది. నా వెనక ఒక వ్యక్తి కూర్చున్నాడు, అతను నా మీద వేసిపోయాడు. ఈ ఆటో మీద గుద్దిన వ్యక్తి వచ్చి నా మీద పడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆటో కూడా వచ్చి మా బండి ఎక్కేసింది. అంటే వీళ్ళందరినీ కూడా నా ఎడమ కాలు దాదాపు ఒక 1/2 గంట సేపు భరించింది. ప్రియ బిడ్డలారా, ఈలోపు ఎవరో దారిని పోయిన వారు వచ్చి నన్ను వాళ్ళంతా తీశారు. నాకు అంతవరకు గుర్తుంది, ఎప్పుడైతే వాళ్ళందరినీ బరువంతా తీసేశారో, బరువు తీసిన తర్వాత నా కాలంతా వాచిపోయింది, నేను అలాగా అక్కడ అన్కాన్షియస్ అయిపోయాను. అయితే నా కళ్ళ ముందు ఒక దృశ్యం కనిపిస్తా ఉంది. ఏం కనిపిస్తుందంటే, నేను పడినప్పుడు నా తల రోడ్డుకి తగలకంత ఒక అదృశ్యమైనటువంటి హస్తము నా తల కింద ఉన్నట్టు నేను గమనించాను. ఆ హస్తం ఏదైతే నాకు తెలియదు, కానీ నా తలకు ఏమాత్రము గాయం కాలేదు. ప్రియుడారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ప్రప్రథమంగా ప్రభు నన్ని మరి ఎన్నోసార్లు రక్షించుకుంటూ వచ్చారు. ఆ రోజు నాకు ప్రభు మరలా నా తలకి గాయం కాకుండా కాపాడారు. ఆ తర్వాత నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు సెవెన్ హిల్స్ కి. ఆ సెవెన్ హిల్స్ లో కాలకి సర్జరీ చేస్తామంటే నోనో నాకు సర్జరీ ఇక్కడ వద్దని నేను అక్కడి నుంచి కామరేని హాస్పిటల్ హైదరాబాద్ కు వెళ్లి నా ఎడమ కాలికి 2008 ఆగస్ట్ నెలలో సర్జరీ చేయించుకున్నాను. ప్రియుడారా, ఆ తర్వాత మరలా నేను వచ్చేసాను. కొన్నాళ్ళు నేను మరలా దేవునిలో ఉన్నాను. ఆ తర్వాత మరలా యథాస్థితి తదాస్తు అయిపోయింది. వారితో కలిసి రాత్రి అయితే విందులు, పగలైతే పని, దేవుని యొక్క పని పనిచేసేది, మరి దేవుని సన్నిధికి వెళ్లేది, ప్రార్థన చేసుకునేది, అన్ని జరిగేవి. కానీ రాత్రి అయితే నాలో ఒక చీకటి ప్రవేశిస్తూ ఉండేది. ప్రియుడారా, ఆ విధంగా జరుగుతుండేది. 2011 నేను యాంటీ కరప్షన్ బ్యూరోకి డిక్టేషన్ మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుడు బహుబలంగా నన్ను వాడుకున్నాడు. చాలా సెన్సేషనల్ కేసెస్ మేము చేశాము, చాలా మందిని అరెస్ట్ చేశాము. దాదాపు 2,000 కోట్లు అప్పట్లో సీజ్ చేశామంటే మీరు చూడండి, షార్ట్ పీరియడ్ లో ఓన్లీ 3 ఇయర్స్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేశాము. ఈ స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలో నేను చూస్తే విజయనగరం ఉంటే హైదరాబాద్ లో డిస్ప్రొపోర్షనల్ అసెట్స్ కేసు కనుక డిఏ కేసు వేస్తే ఇక్కడ నుంచి నన్ను ప్రత్యేకంగా తీసుకుని వెళ్లారు. ఎందుకంటే నేను అక్కడ కేసు చేయడంలో నేను డెక్కాను. ఎటువంటి కేసు అన్నా నాకు ఒక రిపోర్ట్ వస్తే చాలు, దాన్ని చార్జ్ షీట్ వరకు తీసుకుని వెళ్తాను. అందులో కంటెంట్ ఉంటే ఉన్నా లేకపోయినా నేనైతే దాన్ని సుమోటగా తీసుకొని దాన్ని నేను ఫుల్ఫిల్ చేయడం నాకు అలవాటు. ఏదైనా ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయడం అలవాటు అయింది. అలాగే ఎన్నో డిస్క్రీట్ ఎంక్వైరీలు చేశాము, ఎన్నో ఎంక్వైరీలు చేశాము, ఎన్నో కేసులు పెట్టాము, ఎన్నో సర్ఫేస్ చెక్స్ చేశాము. అవన్నీ చేస్తున్న సందర్భంలో నేను 2012 మరలా ప్రమాదానికి గురయ్యాను. ప్రియుడారా, నేను హైదరాబాద్ మరి సెంటర్ మరి చీఫ్ ఆఫీస్ కు వెళ్లాల్సి ఉండే, నాకు అర్జెంట్గా ఒక కేసులో పంపిస్తా ఉన్నారు. నేను ఆఫీస్ లో 2 గంటల వరకు ట్రాప్ కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేశాం, రిమాండ్ పంపించాం. 2:00 అయింది, లంచ్ కి వెళ్ళి నేను రెస్ట్ తీసుకుంటానయ్యా అంటే ఓకే చాలా సంతోషం, మీరు ఇంటికి వెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకోండి అని అన్నారు. నేను ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఒక ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి, ఆయన పేరు గణేష్, ఇప్పుడు ఆయన వైజాగ్ లో ఉన్నారు, ఆయన ఫోన్ చేసి మీరు అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి, మీరు రెడీ అవ్వండి అని అన్నారు. అయ్యా ఇప్పుడే కదా నేను నిన్న నాకర్ నుంచి పనిచేస్తా ఉన్నాను, ఇప్పటికప్పుడు నేను హైదరాబాద్ ఎలా వెళ్ళగలను, రిజర్వేషన్ కూడా లేదంటే నీవు ఎలా వెళ్తావో నీ ఇష్టం, అది నీ పని, మేమైతే నిన్ను డిప్యూట్ చేశాము, నచ్చితే వెళ్ళు లేకపోతే మానేసి అని చాలా కర్కశంగా ఆయన మాట్లాడాడు. ఆ మాటలు నాకు బాధ అనిపించి ఆయనకైతే నేను చేశాను అంతవరకు. ఆయన మరి కృతజ్ఞత లేకుండా ఆయన మాట్లాడిన మాటలు నా మనసుని గాయపరిచే, నేను చాలా కోపంగా నా యొక్క పల్సర్ వెహికల్ మీద ఇంటికి చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాను. తిరిగిపోయారా, దాదాపు టౌన్ లో విజయనగరం టౌన్ లో 80 స్పీడ్ లో నేను వెళ్తా ఉన్నాను దాని మీద కోపంగా. వెళ్తూ వెళ్తూ మా ఇంటికి వెళ్లే టర్నింగ్ పాయింట్ లో బాస్టన్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ కి దగ్గర పెద్ద డివైడర్స్ 2 పెట్టారు. అక్కడ ఆ దాదాపు 100 మీటర్ల దూరంలో డివైడర్ ఉంది. నా లెఫ్ట్ సైడ్ ఒక షోరూమ్ ఉంది, ఆ షోరూమ్ లో ఒక వ్యక్తి ఒక 4-వీలర్ పట్టుకో 4-వీలర్ కొనుక్కున్నాడు, వాడికి డ్రైవింగ్ రాదంట. వాడేం చేశాడు, ఆ 4-వీలర్ తో చాలా స్పీడ్ గా బయటకు వచ్చి వెళ్తున్న నా వెనక నుంచి గుద్దేశాడు వాడు. ఎప్పుడైతే వాడు ఆ వేగంలో నన్ను గుద్దాడో నేను కూడా సుమారు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉన్నాను. నన్ను వెనక నుంచి గుద్దడం వల్ల సుమారు నేను ఒక 15-20 అడుగులు పైకి ఎగిరి ఆ డివైడర్ మీద వెళ్ళి పడిపోయాను. బిడ్లారా, ఆ పడి పడంగానే నా కుడికాలు ఆ కుడి మోకాల లోపల ఉన్నటువంటి 2 ఇంటీరియర్ పోస్టీరియర్ లిగమెంట్స్ 2 పగిలిపోయింది, బయటికి ఓపెన్ అయింది, రక్తం కారుతా ఉంది. నా హెడ్ మరలా వేరొక ఎవరో ఒక వ్యక్తి చేతిలో నా తల ఉంది. ప్రియబిట్లారా, చూసారా, 2 యాక్సిడెంట్ లో కూడా నా తలని ప్రభు వారు తన యొక్క హస్తంతో పట్టుకున్నారు. లేకుంటే ఆ డివైడర్ మీద పడిన నేను ఆ రోజే మరణించి ఉండాల్సింది. కానీ ప్రభు ప్రేమలో నన్ను మరలా రక్షించాను. నాకు మరలా సర్జరీ అయింది. ఆ సర్జరీ కూడా నేను హైదరాబాద్ లో అవేర్ గ్లోబల్ హాస్పిటల్ లో మరలా చేయించుకున్నాను. వెళ్ళి సుమారు 4 రోజులు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమంలో 2013 నేను కాల్ ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చేసాను. విజయనగరంలో నాకున్న ఇంట్లో నాకు ఒక ప్రభు పిల్లిచ్చారు విజయనగరంలో కూడా. మా ఇంట్లో నేను హాల్లో పడుకొని ఉన్నాను. హాల్లో పడుకొని ఉంటే నవంబర్ 1వ తారీఖు నేను హాల్లో పడుకుని ఉన్నాను. నా ఎదురుగా ఒక క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ లో నుంచి ఆ దిన వాగ్దానం నా వంక చూస్తూ ఉంది. నేను చాలా మత్తు నొప్పి భరించలేక నేను మందు తాగి పడుకున్నాను. పడుకున్న నాకు ఉదయం నుంచి మనశ్శాంతి లేదు. ఆ క్యాలెండర్ లో ఉన్నటువంటి ఆ వాగ్దానం అయితే నా కళ్ళు వెళుతూ ఉన్నాయి. ఆ వాగ్దానమే ఇప్పుడు నేను మీకు చదివిన పేతురు 2:1-9 నుంచి చదివిన మాటలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి చీకటి, ఏమిటి చీకటి నా జీవితంలో నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తున్నప్పుడు ఆ క్యాలెండర్ లో నుంచి ఒక వెలుగు వచ్చి నన్ను తాకింది. ప్రియబిడ్డలారా, అంతే వెంబటే నా చీకటి నన్ను వదిలిపెట్టిపోయింది. నేను దిగ్గు లేచి కూర్చున్నాను. కాలు అలాగానే ఉంది కానీ లేచి కూర్చొని ఒక్కసారి నేను ఆలోచన చేశాను. గతించిన 10 ఏళ్ళు నేను దేవునికి విరుద్ధంగా బతికానా? 8 మార్లు యూదులైతే ఒక మారే దేవుని సిలువేశారు కానీ నేనైతే ప్రభువుని 8 మార్లు సిలువేశానా? అయ్యో నా జీవితం ఎలా అయిపోయిందంటే, అరే నన్ను ఎందుకు ఆ ప్రభు పిలిచారు? ఇదిగో చీకటిలో నుంచి, ఇదిగో ఆయన మహిమ గుణాతిశయాన్ని ప్రచురణ చేయడానికి ప్రభు నన్ను పిలిస్తే నేను భ్రష్ట అయిపోయానా? ఇచ్చి నా బ్రతికి ఎలా జరిగిందా? అక్కడ ఆ రోజు మధ్యాహ్నం నుంచి తెల్లవారి వరకు నేను ఏడుస్తూ పెడతాను. ప్రియమిత్రులారా, మంచి మీద ఎవరికీ తెలియదు నేను ఏడుస్తున్నాను. నా రూమ్ లో నేను ఏడుస్తున్నాను. ప్రభు సన్నిధిలో క్షమించమని ప్రభు ఒక్కొక్కటిగా నా కళ్ళ ముందు పెడతా ఉన్నారు. ఏమేమి చేస్తాను అవన్నీ ప్రభు నా కళ్ళ ముందు పెట్టినప్పుడు ఆ రోజు నేను రిపెంట్ అయ్యాను. మరలా నో ఇక ప్రభు ఈ క్షణం నుంచి మరణమైనంత వరకు కూడా ఇదిగో నేను మరి నేను తాటికి చేరేంత వరకే, ఇదిగో నేను మట్టిలో చేరేంత వరకు మరి నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభు అని అన్నాను. ఆ రోజు ఒకసారి ప్రభు నాకు చూపించారు. నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరేవాన్నంత వరకు మహిమలో అని చెప్పు ప్రభు. నాకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను మట్టిలో చేరేంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను మట్టిలో చేరేంత వరకు ప్రభు పనిచేస్తాను అనే 2013 నవంబర్ 1 నేను తీర్మానం చేసుకున్నాను. వెళ్ళారా, నాకున్నటువంటి చెడు స్నేహితులందరినీ కూడా ఆ రోజు కట్ చేసేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు బలంగా నేను వాడుకుంటా ఉన్నారు. ఆ రోజు ఆ కాలు మరలా ఇన్ఫెక్షన్ అయింది. ప్రభు దేవుని కృపలో మరలా ఆ ఇన్ఫెక్షన్ నుంచి విడుదలిచ్చారు. నేను నడవలేనేమో అనుకుంటే ప్రభు నడవగలిగేటట్టు చేశారు. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, నడవడం కష్టం. 2 కాళ్ళు కూడా ఇంటీరియర్ అండ్ పోస్టీరియర్ లిగ్మెంట్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఇప్పటికీ కూడా ఇన్ఫ్లాంట్స్ ఉన్నాయి. నేను కింద అయితే ప్రియబిడ్డలారు కూర్చోలేను, కుర్చీలోనే కూర్చోగలను. ఒకనాడు గంటల తరబడి రోజుల తరబడి మోకాల మీద ప్రార్థన చేసినటువంటి నేను కుర్చీకి అంకితం అయిపోయాను. ఎందుకంటే అవిటి బ్రతి అయిపోయింది నాది. ఒకరోజు ప్రభు సేవ ఉత్తమైన రీతిలో చేయలేకపోయినందున నాకు వచ్చిన పనిష్మెంట్ అది. కాబట్టి బిడ్డలారా, ప్రభువుకి మనము ఎంతగా రుణగ్రస్తులై ఉన్నామో మీరు గ్రహించండి. మనము మోకాళ్ళ మీద ప్రభువును ప్రార్థన చేస్తూ ఉంటే మొఖము బయటగా తయారవుతుంది. నిజంగా నాకు అనుభవం ఉంది. అనుభవం నుంచి పడిపోయాను. మరి ఇప్పుడు మోకాళ్ళు లేని స్థితిలో ఉన్నాను. కానీ ప్రభు అయితే నన్ను విడిచిపెట్టలా. ఇదిగోండి 2013 నవంబర్ 1 నుంచి ప్రభు నన్ను ఎంత బలంగా వాడుకుంటున్నాడంటే ఎక్కడెక్కడికి నన్ను తీసుకెళ్తున్నాను నాకు అర్థం కావట్లేదు. ఈ క్రమంలో ప్రభు కొరకు బహు బలంగా వాడబడతా ఉన్నాను. ఎక్కడెక్కడో సాక్ష్యాలు తీసుకుని వెళ్ళారు. ఎన్నో చోట్ల నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాను. అయితే నాకు తెలియకుండా నా తలలో ట్యూమర్, బంచ్ ఆఫ్ ట్యూమర్స్ వచ్చేసే సంగతి నేను గ్రహించలేకపోయాను. ప్రియ బిడ్డలారా, నాకు 2016 డిసెంబర్లో విపరీతమైన తలనొప్పి వచ్చి నేను పెయింట్ అయిపోయాను, పడిపోయాను, అన్కాన్షియస్ అయిపోయాను. ఆ రోజు నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తే నా బ్రెయిన్ లో బంచ్ ఆఫ్ ట్యూమర్స్ ఉన్నాయని డాక్టర్స్ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇన్ని ట్యూమర్లు నా బ్రెయిన్ లోకి ఎలా వచ్చాయని నేను భయపడిపోయాను. కానీ ఆ డాక్టర్ చెప్తున్నారు, అయ్యా మరి మీతో ఎవరన్నా వచ్చారా? మీరు ఒక్కరే వచ్చారంటే, అయ్యా మీరు ఏం చెప్పాలనుకున్నా నాకు చెప్పండి, ఏం పర్వాలేదు, అన్నిటికీ నేను తెగించున్నాను, ఏం పర్వాలేదు చెప్పండి అయ్యా అంటే వారు ఒకటే అన్నారు, మీకున్నటువంటి పరిస్థితిని బట్టి బ్రెయిన్ కి అతి సమీపంగా ఈ ట్యూమర్స్ ఉన్నాయి కాబట్టి మీరు బ్రతకడం అనేది చాలా కష్టము, 3 నెలలు కానీ 6 నెలలకు మించి బ్రతకడం కష్టం అని వారు చెప్పారు. ఈ విడలారా, నేనైతే ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. నా మరణము, నా డెత్ డేట్ ఫిక్స్ అయిపోయింది 3 నెలలో లేకపోతే 6 నెలలో అని అడుగుతున్నాను. కానీ నేను ధైర్యంగానే ఉన్నాను. బయటకు వచ్చి నా భార్య అందరూ ఉన్నారు. వారితో కలిసి నేను మరలా ఇంటికి వచ్చేసాము. కానీ నాకు తెలియకుండా మనసులో ఒక వేదన ప్రారంభమైంది. పిల్లలు చూస్తే చిన్నగా ఉన్నారు. ప్రవ్వా, ఇలా ఇప్పటి వరకు నేనైతే ఏ విషయంలో నేను ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయానే, ఆ ఎల్ఐసీలు తప్ప నా దగ్గర ఏమీ లేవు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను ప్రభు సన్నిధిలో. కానీ కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ అవి ఇవి కొన్ని ఉండేవి. ప్రభు అన్నారు, ఏం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇప్పుడు ఏ పని చేస్తున్నావో ఆ పని నువ్వు చెయ్యు, నేను నిన్ను చూసుకుంటాను, నువ్వేం భయపడాల్సిన పని లేదని ప్రభు చెప్పారు. కానీ ఈ రోగం అయితే రోజు రోజుకి నగలు ముదిరిపోతా ఉంది ప్రియబిడ్డలారా. ఒకరోజు ఫిబ్రవరి 2017 నాలుగో తారీఖున మనం ముందు ఊహించినట్లే ఒక పెద్దగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నా బ్రెయిన్ లో హెమరేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇక బ్రెయిన్ లో హెమరేజ్ స్టార్ట్ అయినప్పుడు నేను అన్కాన్షియస్ అయిపోయాను, హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు. కానీ నా మనసు అయితే నేనైతే పిడికిలు బిగించున్నాను. ఆ పిడికిలు బిగించినప్పుడు నా భార్యకు ఒకటే చెప్పాను, అమ్మా మీరు నా చీక్స్ మీద నా చెంపల మీద కొడుతూ ఉండండి హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు, నేను చనిపోయినా పనులు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను అని నేను అనుకుంటూ ప్రార్థనలో ఉన్నాను. నేను హాస్పిటల్ తీసుకుని వెళ్లారు, అంతవరకు ఒగ్గు పట్టుకుని ఉన్నాను, క్రిటికల్ కేర్ లో పెట్టారు. క్రిటికల్ కేర్ లో నాతో పాటు 25-30 మంది ఉన్నారు సుమారు బిడ్డలారా. నేను ఒక్కడనే ఆ రాత్రి బతికాను, ఎవ్వరూ బ్రతకలేదు అక్కడ. కానీ ఆ రాత్రి నేను చనిపోతానని డిసైడ్ అయిపోయాను. అలా డిసైడ్ చేసేసారు వాళ్ళ డాక్టర్స్. ఈలోపు మా డిఎల్జీ గారు ఎల్కేవి రంగారావు గారు ప్రస్తుతం విశాఖపట్నం రేంజ్ డిఎల్జీ ఎల్కేవి రంగారావు సార్ అప్పుడు ఎస్పీ గా ఉండేవారు, ఆయన దగ్గర నేను సిసిగా పనిచేశాను. ఎస్సీబీ నుంచి వచ్చిన తర్వాత ఆ రోజు ఆ సార్ కి అసలు నేను ఎవరినో ఆయన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ప్రభు ఆయన ప్రేరేపించి ఆ సోనిహిల్ ఫ్యామిలీకి మాట్లాడారని మాట్లాడి ఎడిషనల్ ఎస్పీ ఏవి రమణ గారిని అక్కడికి పంపించారు, హాస్పిటల్కి పంపించి మీరు ఏం చేస్తావో తెలీదు, శ్రీనివాస్ బతకాలి, ఆయన బతకడం అనేది చాలా ముఖ్యం అని డిపార్ట్మెంట్ కానీ చెప్పి ఆయన పంపించారంట. ఆ రాత్రి అంతా డాక్టర్స్ ఆ ఎండిఏ కాదు స్పెషలిస్ట్ డాక్టర్లంతా కూడా తెల్లవారులు నాకు స్ట్రోక్ రెసిస్టెంట్ ఇంజక్షన్స్ ఇచ్చారు. ప్రియ బిడ్డలారా, ఒక ఇంజక్షన్ కాస్ట్ 60,000, సుమారు 10 ఇంజక్షన్స్ ఇచ్చారు, అంటే సుమారు 6 లక్షల నుంచి 8 లక్షల వరకే ఆ రాత్రి నాకు వారు ఖర్చు పెట్టారు. ఆ రాత్రి అంతా నాకు ఇంజక్షన్స్ ఇవ్వటం వల్ల స్ట్రోక్ అయితే వారు ఆపగలిగారు దేవుని మహాకృపలో. కానీ ఇంటర్నల్ గా చాలా ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి నాకు, ఎందుకంటే ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం వల్ల నా శరీరంలో చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చేసాయి, చాలా మార్పులు వచ్చేసాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేసాయి. అయితే ప్రభు కృపలో తెల్లవారుజాము 4:30 యేసు ప్రభువు మరలా నన్ను దర్శించారు. ప్రియుడారా, దర్శించి ఇదిగో నా నుదుటి మీద ఆయన సీ వేసినప్పుడు ఒక మంచు పర్వతం నా దగ్గరకు వచ్చినట్లు అనిపించింది. అంతే నాకు అర్థమైపోయింది ఏసే నా దగ్గరకు వచ్చారని. అప్పుడు యేసు ప్రభువు చెప్పారు, బిడ్డ నేను నిన్ను మరణానికి అప్పగించిన బిడ్డ, నా పని కొరకు నిన్ను నేను వాడుకోబోతున్నాను కాబట్టి నిన్ను బ్రతికించాను. ఇదిగో ఇంతవరకు నువ్వు అనుభవించిన శ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ శ్రమలన్నీ కూడా సాక్ష్యముగా చెప్తే ఎంతో మంది రక్షించబడతారు నీ ద్వారా. ఎంతో మంది బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు, ఎంతో మంది క్యాన్సర్ ఉన్నవారు నీ ద్వారా విడుదల చేస్తాను వారికి. నిన్ను అందుకనే నేను బ్రతికించాను, నా పరిచర్య నిమిత్తమే బ్రతికించాను, అద్భుత ఆశ్చర్య కార్యాలు నేను నీ ద్వారా చేయబోతా ఉన్నాను, కాబట్టి నువ్వు సిద్ధపడి బిడ్డ అని ప్రభు చెప్పినప్పుడు ప్లీజ్ అన్నమా. నేనైతే ప్రియ బిడ్డలారా, నేను ఆ రోజు మరణము అంచు వరకు వెళ్ళిపోయాను. డాక్టర్స్ పల్స్ పడిపోయింది, ఇక హార్ట్ బీటింగ్ ఆగిపోయింది. ఇక చూస్తే వారు 4:00 వచ్చి ఆ డాక్టర్స్ ఎస్పీ గారితో చెప్పారంట, అయ్యా ఇతను ఈ రాత్రి బతుకుతాడని ప్రయత్నం చేశాం గాని మరి అతను బతికే అవకాశాలు లేవు, అతను కోమాలోకి వెళ్ళిపోయాడు, రైట్ సైడ్ పెరాలసిస్ కూడా వచ్చేసింది, ఒకవేళ అతను కోమా నుంచి బయటకు వచ్చినా ఆ పెరాలసిస్ కుడి చేయి కుడికాలు రైట్ సైడ్ మూతి లాగేసింది, ఆ ఫేస్ కూడా రైట్ సైడ్ లాగేసింది, అతను బ్రతికిన అల్టి బ్రతికే బ్రతకాలి కానీ మరి సుఖం లేదని చెప్పినప్పుడు బయట నా భార్య పిల్లలంతా ఏడుస్తా ఉన్నారు. ఈ బిడ్డలారా, మరి ఆ రోజు 4:30 ప్రభు ఎప్పుడైతే వచ్చి నన్ను తాకారో అంతే, నాకు మరలా నా వెనుకున్నటువంటి ఆ యంత్రాలన్నీ కూడా తిరిగి పనిచేయడం ప్రారంభించాయంట. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయారు వాళ్ళు. తెల్లవారి 7:30 నాకు సబ్ కాన్షియస్ మెమరీలో మెలకు వచ్చింది, కొద్దిగా మెలకు వచ్చింది. అప్పటికి నా భార్య నా పిల్లలంతా వచ్చి నా బెడ్ దగ్గర నా భార్య ఉంది, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రూమ్ లోకి ఎవరిని అలౌ చేయరు. కానీ చివరి క్షణాల్లో ఉన్నప్పుడు మరి అలౌ చేస్తారని పంపారు. వాళ్ళు వచ్చి ధారాపాతంగా కన్నీరు ధారాపాతంగా ఏడుస్తూ ఉన్నారు అక్కడ. కానీ నాకైతే గుర్తు లేదు, కానీ నేను కళ్ళు మెల్లగా తెరిస్తే నా కంటి ముందు అంతా వెలుగు కనిపిస్తూ ఉంది తప్ప ఏ మనిషి కనిపించట్లేదు, వాళ్ళు ఏడుస్తున్నారన్న విషయం కూడా నాకు వినిపించట్లా, ఎందుకంటే నా రైట్ సైడ్ ఇయర్ లోపల అంతా డ్యామేజ్ అయిపోయింది, ఆ వినిపించట్లా. అయితే ప్రభు ఎందున్నర ఆ రోజు ఆదివారం ఫస్ట్ సండే బల్లారాధన మా పిల్లలు నా భార్య చర్చికెళ్ళి వచ్చి వారు ఏం చేశారంటే బలం ప్రభురాత్రి బలం పట్టుకుని వచ్చారు. బలం పట్టుకుని వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. నాకు ప్రార్థన చేసి మా పెద్ద బాబు చిన్న పాప నా భార్య వచ్చి వారు ప్రార్థన చేసి నా నోట్లో చిన్న ఆ మరి దేవుని యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె ముక్కను పెట్టారు. ఆ తర్వాత ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసాన్ని కొద్దిగా ఒక డ్రాప్ నా పెదాల పైన వాళ్ళు వేశారు. వేసి ప్రార్థనలో ఉన్నారు వాళ్ళు, బయటికి పంపించేశారు. వీటిని పంపించిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ కల్లా నాకు కొద్దిగా మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత నా కళ్ళు తెరిచి చూసినప్పుడు నాకు అంత ఆశ్చర్యంగా ఉంది. ఆ ముందు రోజు నన్ను తీసుకొచ్చినప్పుడు నాకు అసలు ఏమీ గుర్తు లేదు, కానీ ఆ రోజు నేను కళ్ళు తెరిచి చూసేటప్పుడు కల్లా నేను క్రిటికల్ కేర్ లో ఉన్నానని నాకు అర్థమైంది. క్రిటికల్ కేర్ లో బీమ్ 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 అని సౌండ్ వస్తూ ఉంటాయి. అందరూ కూడా మంచాల మీద ఆ డెత్ అందరు కూడా మరణ పడక మీదే ఉన్నారు. నా పక్కనే ఒక నర్స్ వచ్చి నేను కళ్ళు తెరవడం చూసి ఆమె నా దగ్గరకు వచ్చి పరిగెత్తుకుని చీఫ్ డాక్టర్ గారికి వెళ్ళి ఆయన తీసుకుని వచ్చి అయ్యా ఆయన కళ్ళు తెరిచారయ్యా అన్నాడు. ఆయన వచ్చి నాతో ఏదో మాట్లాడుతా ఉన్నాడు డాక్టర్, కానీ నాకు ఏం వినిపించట్లా, ఎందుకంటే నాకు పెరాలసిస్ వచ్చేసింది, కుడివైపు అంతా పనిచేయట్లా. ఆయన పిలుస్తూ ఉన్నాడు నన్ను, పిలుస్తూ అయ్యా మీరు మీ పేరేంటి మీ పేరేంటి ఆయన అడుగుతున్నాడంట. నాకు ఆయన పెదాలు కదలడం ఆ వలంత కంగారకంగా రావడం కనిపిస్తా ఉంది, కానీ నా పేరేంటో నాకు గుర్తులేదు, నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లా. కానీ నేను కళ్ళు పెరిగి చూసి కాసేపు మళ్ళీ కళ్ళు మూసేశానంట. ఆ తరువాత రోజున నాకు కొద్దిగా మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత నా భార్య నా పిల్లలంతా బయట వాళ్ళు గతించిన 5-6 రోజుల నుంచి ఎదుస్తా ఉన్నారు వాళ్ళు అక్కడ. ఆ రోజు ప్రభు నాకు మెలకు వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ఆ ప్రభువుని స్తుతి
ఒక్క నిమిషం కట్ అయిందండి కలుగుతున్న ఒక్క నిమిషం. అలా కట్ అయిపోయింది, లైన్ తీసుకున్నాను. సామెత అలా
ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రీ బిడ్లారా, ఆ రోజు ఆ ప్రభు నన్ను మరలా ఆ మరణ పడక మీద నుంచి లేపారు. 5 రోజుల కల్లా నిజంగా నేను లేచి నన్ను ఐసీయూలోకి సిక్ చేసేనని చెప్పినప్పుడు వారు ఐసీయూలోకి సిక్ చేశారు. అక్కడికి సిక్ చేసిన తర్వాత నాకు ఆ మాటలు నా మాటలు మూతిలో నుంచి వచ్చేటట్టు లోపల నుంచి వచ్చే మాటలు మెల్లగా వచ్చేవి. అయితే దేవుని మహాకృపలో ఆ దేవుడు నన్ను తాకడం వల్ల నాకు పెరాలసిస్ అనేది ఉంది, కానీ దాని ప్రభావం అనేది లేదు. ఇప్పుడు నా కాలు చేతులు పనిచేస్తా ఉన్నాయి. ఆ రోజు నడవడానికి గోడ సపోర్ట్ ఆపరాగా తీసుకుని నేను నడవడం మొదలు పెట్టాను. ఆయన 6వ రోజు 7వ రోజు డిశ్చార్జ్ ఇచ్చేసారు, ఇంటికి వెళ్తామన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బిడ్డలారా నేను మరలా చిన్న చిన్న బిడ్డ వలె నడక నేర్చుకున్నాను గోడను ఆసరా చేసుకుంటూ. ఆ విధంగా నేను ఒక 1 మంత్ అయ్యేటప్పటి కల దేవుని మహాకృపలో నేను నడిచేయగలిగాను. నా కారుని నేను తీయగలిగేటటువంటి శక్తిని ప్రభు నాకు ఇచ్చాను. మరలా దేవునికి స్తోత్రం కలుగుతాక. ఇది అక్కడి నుంచి ప్రభు ఎంత అత్యద్భుతంగా వాడుకుంటున్నారంటే ఎక్కడ మరి ఓపెన్ మీటింగ్స్ జరిగినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఓపెన్ మీటింగ్స్ జరిగినా ప్రభు అంటే వారు సాక్షిపోయేవారు, నేను సాక్ష్యం చెప్పుకునేవాడిని. ఆ విధంగా బహుబలంగా ప్రభు నన్ను వాడుకుంటూ ఉన్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రభు వాడుకుంటూ ఉన్నారు. ఈ రోజుకి కూడా నాకైతే ప్రాణము ప్రమాదపు అంచులోనే ఉంది, కానీ ఆ రాత్రి అంతా మీరు నిద్రపోతారేమో గానీ నేను రాత్రి 2 గంటలే నిద్రపోతాను, ఎందుకంటే నాకు నిద్ర పట్టదు ప్రియ బిడ్డలారా. కారణం ఏంటంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివేట్ అయి ఉంటది నా బ్రెయిన్, ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి కాబట్టి వాటి తల ఇన్ఫ్లుయెన్స్ నా బ్రెయిన్ మీద ఉంది కనుక ఎప్పుడు బ్రెయిన్ రెస్ట్ లోనే ఉండి, రెస్ట్ అనేది బ్రెయిన్ కష్టం. నేను అలాగ మాగన్నగా పడుకుంటే కొద్దిగా నిద్ర పడుతుంది. ఆ స్లీపింగ్ పిల్స్ గత 6 ఏళ్ళ నుంచి ఆ స్లీపింగ్ పిల్స్ వేసుకోవటం, వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటూ నేను మెడిసిన్ మీదే రోజుకి 8 టాబ్లెట్స్ వేస్తే తప్ప నేను నడవలేను ప్రియబిడ్డలారా. అయినప్పటికీ కూడా దేవుని పరిచర్యలో ఏ రోజు నేను వెనకం చేయలేదు. సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉన్నా కూడా నాకు ఏ ఇబ్బంది ప్రభు రానివల్ల. మొదట్లో చాలా ఇబ్బందులు వచ్చేవి, ఆ చాలా నొప్పి వచ్చేది. 2-3 సందర్భాల్లోనైతే నేను ఇక సూసైడ్ తీసుకొని చనిపోవడం బెటర్ ఏమో, ఈ బాధ భరించలేను అనుకునేంతగా ఆ బాధ వచ్చింది. కానీ ప్రభు అయితే ఆ బాధ భరిస్తే, నా బాధను ఆయన భరిస్తూ ప్రభు నన్ను నడిపించుకుంటూ వచ్చారు. ప్రియబిడ్డలారా, ఇదిగో ఇక్కడికి మేము ప్రభు పిలుపునేరకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ శూన్యంగా ఉండేది, ఇక్కడ ఏమీ ఉండేది కాదు. కానీ ఈ రోజైతే ఎప్పుడైతే మేము పని ప్రారంభించామో ప్రభు మీద ఆశ్రయ, ప్రభును నమ్మి మేము పని ప్రారంభించామో, ప్రభు అంచెలంచెలుగా ఈ పనిలో మమ్మల్ని వాడుతున్నారు. ఈ రోజు అత్యద్భుతమైనటువంటి గృహము, అత్యద్భుతమైన మందిరము, అత్యద్భుతమైనటువంటి ఒక ఆశ్రయ పురాన్ని ప్రభు ఇచ్చారు. నిజంగా దేవుడు ఎంత కృప చూపించాడంటే దాదాపు మేము ఆ ఖర్చులు లెక్క చూస్తే 70 లక్షలైంది. ప్రియబిడ్డలారా, ఎంత అప్పన్న ప్రభు తన కొరకు చేద్దాం, ఏదైనా చేద్దామని ముందుకు వెళ్ళినప్పుడు నా కుటుంబం యొక్క సహకారం కూడా నాకు ఎంతగానో ఉంది. నాకున్నటువంటి ఎల్ఐసీలు, నాకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు అన్ని జీపీఎఫ్ లో దాదాపు 10 లక్షలు తీసేశాను. కోఆపరేటివ్ ఒక 6 లక్షలు తీశాను. అది కాకుండా అన్ని సరెండర్ చేస్తే ఒక 15-20 లక్షలు వచ్చినాయి. టోటల్ గా 70 లక్షలు పెట్టాము. ఇప్పటికైతే ఇప్పటికీ మందిరం అయితే తయారైంది, మరి ఆశ్రయపురం కూడా మరి స్లాబ్ వేయగలిగాం. ప్రియ బిడ్డలారా, ఇంకా దాదాపు 20 రాత్రి ప్రార్థన ఉన్నట్టు ప్రభు చూపించారు. సోల్జర్ ఫర్ మినిస్ట్రీ కొరకు దాన్ని వాడు అనాథ ఆశ్రమంగా ఉంటుంది. సోల్జర్ ఫర్ మినిస్ట్రీకి ఈ 3 జిల్లాలకి కూడా ఇది సెంటర్ గా ఉండబోతా ఉంది. రానున్న దినాల్లో మరి అందరూ ఇక్కడ కాంగ్రిగేషన్ అవ్వాలి. వీలైతే దానిపైన 4వ అంతస్తు కట్టు అక్కడ మరి ఈ సోల్జర్ ఫర్ మినిస్ట్రీ కంప్లీట్ గా ఉంచేస్తే ఎంత మంది బిడ్డలు వచ్చినా కంప్లీట్ గా వారు అక్కడ ఉండడానికి, ఎన్ని రోజులు సమావేశమైనా ఎన్ని రోజులు వారు ఇక్కడ ఉన్నా అన్ని సదుపాయాలు అక్కడ కల్పించమని ప్రభు రాత్రి దర్శనంలో మరలా చూపించారు. నా దర్శనము 2000 మంది అనాథలకు ఆశ్రయం కల్పించాలని ప్రియ బిడ్డలారా నేను ప్రయత్నం చేస్తాను. నా కుటుంబంతో పాటు మీరు కూడా దయచేసి మరి మా పరిచర్యలో పాలుభాగస్థులు అవుతారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభు కృపలో నేను ప్రార్థన చేశాను, ఈ ప్లేస్ సరిపోవట్లేదు, 300 గజాలు సరిపోవట్లేదు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఒక సహోదరుని ప్రభు నా దగ్గర పంపించి ఆయన ద్వారా కొంత స్థలాన్ని ప్రభు నాకు ఇస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఈ నెలాఖరు కల్లా ఆయన రిజిస్ట్రేషన్ చేస్తానన్న ట్రస్ట్ ఒకటి పెట్టాము. ఆ ట్రస్ట్ కి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తానన్నాడు. అక్కడ పర్టికులర్ గా కంటిన్యూగా పర్టికులర్ గా ఒక అనాథాశ్రమాన్ని కింద నిర్మించి ఇప్పుడు మన పైన ఉన్నటువంటి ఆశ్రయపురాన్ని సోల్జర్ ఫర్ మినిస్ట్రీకి అదే విధంగా ప్రార్థనా గోపురంగా యవనస్తులు బిడ్డలు 24/7 అక్కడ ప్రార్థనా గోపురం, పెద్ద ప్రార్థనా గోపురం ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు అక్కడ మన మినిస్ట్రీ కొరకు, మరి ఆత్మల రక్షణ కొరకు, మరి ఎవరైతే డ్రాప్ అయిపోయినటువంటి పోలీస్ ఫ్యామిలీస్ అందరూ, మరి విశ్వాసంలో బలహీనమైనటువంటి పోలీస్ ఫ్యామిలీస్ గురించి, మరి రక్షణ గురించి, డిపార్ట్మెంట్ లో రక్షణ గురించి, అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి, ఇదిగో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో మంది మిషనరీలుగా లేవాలి, ఎంతో మంది సేవకులుగా లేవాల్సిన ఆవశ్యకత ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారని మరి దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. కనుక మనలో ఎంతో మంది సేవకులు లేవాల్సిన అవసరం ఉంది. అందుకనే మహేష్ అని కానీ ప్రభు మరి లేపారు మన మధ్య. నిజంగా ఆయన బట్టి దేవునికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియబిడ్డలారా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను, కానీ సేవలో భయపడి చేస్తున్నాను. ప్రియబిడ్డలారా నాకు ఎవరన్నా వచ్చి నీవెందుకు సేవ చేస్తున్నావు, నీవు ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, నీవు ఈ సేవ ఎలా చేయగలుగుతున్నావు, నువ్వు ఈ సేవ చేయడానికి నీకున్న అధికారం ఏంటి, నువ్వు ఈ సేవ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఉద్యోగానికి కాన్ఫిట్ అని వారు వచ్చి నన్ను భయపెడుతున్నట్టు చాలా సంవత్సరాల నుంచి కొన్ని భయమైనటువంటి భయంకరమైన కళ్ళు వచ్చేవి. కానీ నేను రోజు వెనకడికి వేయలేదు, సువార్త చేయడానికి కూడా నేను వెనకడికి వేయలేదు. ఎక్కడన్నా ఓపెన్ గానే సువార్త చేసేవాడిని. ఏదేమైనా దేవుని పని చేయాలి అనే ఒక సంకల్పంతో నాకు ఎవరైనా నా డిపార్ట్మెంట్ లో కొంతమంది నాకు సపోర్ట్ గా ఉంటే బాగుండు అని నేను చాలా సంవత్సరాలు ప్రియబిడ్డలారు అనుకున్నాను. కానీ నాకు ఒకరు కూడా ఒకరిద్దరు ఎదురయ్యారు. కానీ వారు కూడా మరి అన్సెక్యూర్డ్ గా ఇన్సెక్యూర్డ్ గా కనిపించేవారు తప్ప బలంగా నాకు కనిపించలేదు. సరే ప్రభు ఎవరో ఒకరిని నా కొరకు ఏర్పాటు చేస్తారులే అని ఎన్నో సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తే ఇదిగో ఈ సోల్జర్ ఫర్ మినిస్ట్రీ, సోల్జర్ ఫర్ జీసస్ మినిస్ట్రీని ప్రభు నాకు చూపించినప్పుడు నేను అనుకున్నాను, నా భార్యతో నిన్న చెప్పాను నేను రాత్రి, ఇదిగో పాస్టర్ గారు ప్రభువు చాలా సంవత్సరాల నుంచి మనం భయపడుతున్నాం కదా, మన కొరకు చాలా మంది అన్నదమ్ములు ప్రభు ఇచ్చారు, మన కొరకు ప్రార్థించే వారిని ఇచ్చారు, సహాయం చేసే వారిని ఇచ్చారు. అంత మాత్రమే కాదు రానున్న దినాల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి పరిచర్యలో వారి ద్వారా మనం ఉత్తేజం పొందుకోవాలి. కాబట్టి నిజంగా ప్రభు మన కొరకు ఈ సోల్జర్ ఫర్ మినిస్ట్రీని స్థాపించారా, నిజంగా మన ప్రార్థనలో నుంచే ప్రభు ఇది ఇచ్చారా అని అనిపించేట్టుగా ఉంది అని అనుకున్నప్పుడు నా కుటుంబం అంతా ఆశ్చర్యపోయారు. బిడ్డలారా నిజంగా ఈ పరిచర్య ఎప్పుడైతే పరిచయమైందో పరిచయం అయిన నాటి నుంచి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా డిపార్ట్మెంట్ లో చాలా మంది సేవకులు ఉన్నారే, నా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఇదే వ్యక్త కలిగి ఉన్నారని నేను సంతోషించాను అన్న నిన్న ఒక మాట అన్నారు, నేను చెప్పి ముగించేస్తాను. ఇదిగో మనము చేస్తున్న పరిచర్యను చూసి మిగిలిన చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సూర్య చర్యంతగా మన పరిచర్య ఇవ్వాలన్నా అన్నప్పుడు నేను చాలా సంతోషించిన ప్రయత్నారా. ఏది ఏమైనా మీతో కలిసి ముందుకు కొనసాగడం అనేది ప్రభువు నా పట్ల అనాది సంకల్పంగా ఉంచారని నేను బలంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఈ కొద్ది మాటలో మరి సాక్ష్యము నా యొక్క విజన్ ఏదైతే ముందు నేను నా యొక్క సాక్ష్యాన్ని పెట్టున్నానో, ఏదైతే నాకు ప్రభుత్వ దర్శనాన్ని పెట్టున్నానో దాని గురించి కూడా ప్రియబెట్టారా ప్రార్థన చేయండి. ఇదిగో పైన ఆశ్రయపురము పెండింగ్ లో ఉంది, దానికి చాలా వరకు ఫండ్స్ అవసరం ఉన్నాయి, ఆ ఫండ్స్ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేయలాగా. ఇదిగో నేను శ్రీమంతుడైన దేవుడిగా ఉన్నాను, సహాయం చేతకు నా చేతులు కురచు కాలేదు, విననేరకు నా చెవులు మందము కాలేదని ప్రభు నాకు చూపించారు. నిజముగా సహాయం చేయడానికి ప్రభు హస్తం వస్తుంది అని ఎదురు చూస్తున్నాం మేము, ఆ వాడబారిన స్వాస్థ్యం అంతా నా కుటుంబం అంతా నా సంఘం అంతా ఎదురు చూస్తున్నాము. ఆ బిడ్డల కొరకు, ఆ బిడ్డలు ఈ రోజు వరకు 1 ఇయర్ నుంచి బిడ్డలు సాకుతూ వచ్చాము, ఏ ఒక్కరు ఒక్క పూటన్న ఆకలితో ఉండలేదు ఈ బిడ్డలారా. నిజంగా మేమేం తింటున్నాం వారు అదే తింటూ ఉన్నారు, ఒక్క రోజు కూడా ఏ ఒక్కరిని కూడా ఫస్ట్ అయితే ఉండలేదు. ప్రభు వంక చూస్తూ అలా ప్రార్థన చేస్తున్నందుకు కొంతమంది దాతలు సహాయం చేస్తున్నారు. నాకు వచ్చిన జీతంలో 45,000 రూపాయలు లోన్ కింద పోతుంది, 70,000 రూపాయల్లో మిగిలిన డబ్బులు మరి చూస్తే ఈ పాలకే సరిపోదు, పాలకి నెలకు దాదాపు 80,000 రూపాయలు అవుతుంది, మరి వెచ్చానికి దాదాపు 40,000 రూపాయల వరకు అవుతా ఉంది. ఎంత మాత్రమే కాదు వచ్చిన దైవజన్ని గౌరవించారు, ఎంతో మంది వస్తూ ఉంటారు, మరి రోజుకి 10 నుంచి 15 మంది భోజనాలు చేస్తూ ఉంటారు వచ్చేవారు, వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. కానీ ఏ రోజు కూడా ప్రభు మాకు ఏ విషయంలో నోట్ చేయలేదు ప్రేమ బిడ్డల. కాబట్టి ఈ మినిస్ట్రీ గురించి ఇదో మరి నూతనంగా పునః ప్రారంభించబోతున్నటువంటి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ప్రభు దీవించలాగిన మరి అనాథాశ్రమ నిర్మాణం జరగాల్సింది, దానికి కూడా చాలా వరకు డబ్బులు అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆశ్రయపురం కంప్లీట్ అవ్వాలని కూడా చాలా డబ్బులు అవసరం ఉంది. ఇవన్నీ గురించి మీ వ్యక్తిగత ప్రార్థన గుర్తు చేసుకోమని హృదయపూర్వకంగా యేసు ప్రభు యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అన్నయ్య మహేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ ఈ కొద్ది మాటల్ని ప్రభు జీవించును గాక అని చెప్పి నేను కష్టంగా ముగించుకుంటున్నాను. ప్రియులారా దేవుడు మిమ్మల్ని 2 ఆరులుగా
దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో రేపు దినం జరగబోతా ఉన్న చర్చ్ ఇనాగరేషన్ మందిర ఆలయ ప్రతిష్ట కార్యక్రమం రేపటి దిన ముందు విజయనగరంలో జరగబోతా ఉంది. అది ఒక ఇంతగా చాలా ఆశ్చర్యకరమైన కార్యమే. మన పోలీసులు చాలా మంది లోన్లు తీసుకుని సొంతలు కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సొంతంగా జీవించడానికి స్థలాలు సమకూర్చుకునే చాలా మంది ఉన్నారు. అది తప్పని అంటలేదు, కానీ ప్రభు కొరకు పరిచయ కొరకు స్థలాన్ని సిద్ధపరచుకోవడం, మందిరాన్ని కట్టడం, అనాథాశ్రమం కట్టడం అన్నది ఎక్కడో మిషనరీలు చేయడం, మారుమూల ప్రాంతాల్లో మిగతా స్టేట్స్ లో మిషనరీ చేయడం చూడడానికి వెళ్తా ఉండేవాళ్ళం. మరి మన శ్రీకాకుళం మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ గొప్ప పరిచర్య మన డిపార్ట్మెంట్ లో మన సహోదరుల ద్వారా విజయనగరంలో ప్రభు జరిగించుకుంటా ఉన్నారు. మరి మరి అయితే దానికి మరొక ఆశ్చర్యకరమైన కార్యం, ఆ కార్యక్రమానికి అది ఎలాగైతే ఈ 3 జిల్లాలకు సెంటర్ గా ఉందో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖకి సెంటర్ గా ఉంది, 3 జిల్లాల్లో ఉన్న ఎస్ఎఫ్జే సహోదరులు కొద్ది మంది ఆ మందిర ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, రావడానికి వాళ్ళు కలిసి సంతోషించడానికి ఇష్టపడుతున్నారు. విజయవాడ నుంచి కూడా బృందంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. మిగతా ఎవరైనా ఖాళీగా ఉండి వస్తామంటే తప్పకుండా మీకు కూడా అవకాశం కల్పిస్తాం, వెళ్ళి మనం ప్రార్థన చేసేద్దాం. సరే విన్న వాక్యాన్ని బట్టి మరి ఉన్న సంగతిని బట్టి మన కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి ముగించుకుందాం. నేను కాల్స్ అన్మ్యూట్ చేస్తా ఉన్నాను, మీరు మ్యూట్ చేసుకోండి. ఒకరు ప్రేరేపించబడ్డ వారు ప్రార్థన చేయండి, ఆయన ఆరోగ్యం కొరకు జరుగుతున్న కార్యక్రమం కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయండి, వాక్యాన్ని బట్టి ఉన్న సంఘటనను బట్టి ఒకరు ప్రార్థించుకోండి.
మీరు మాట్లాడే వ్యక్తి
ఆరోగ్యంగా ఉన్నారు, అలాంటి ఆరోగ్యంలో మళ్ళీ రావటం సహాయం చేస్తారు. జీవితకాలం అంతా ప్రభావం నిలబెట్టి జీవించండి, అనారోగ్యాన్ని పైన సహాయం చేయండి. ప్రభావాలు ప్రార్థించి అడిగేది మాత్రం.